அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
ஸ்ரீமத் விராட பர்வம்லோ உத்தரகுமாருண்ணி தைரியவந்துண்ணி చేసి பாண்டவ மத்யமுடு அர்ஜுனுடு சங்கம் பூரிஸ்து ரதாన్ని கௌரவ சைன்யம் கேசி தோலிஸ்தூ உண்டகா ஆ சமயంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నట. చూసావా దుర్యోధన, ఈ రథం నడుస్తున్నప్పుడు ఇరుసు నుండి వచ్చే శబ్దం, ధనుస్సు యొక్క అల్లెతాడు లాగుతున్నప్పుడు వచ్చే నారి శబ్దం, ఊదుతున్న శంఖ శబ్దం ఇవి వింటున్నావు కదా. శ్రవణ పుటంబులు వ్రయ్యంగదాకి సంక్షోభంబు గావించే గుణము మ్రోత. అల్లెతాడి మోత చెవులు చిల్లులు పడేటట్టు చెవులకు తాకి హృదయానికి సంక్షోభం కలిగించింది. గుండెలు బేజారెత్తుతోంది కేవలం అల్లెతాడు లాగి వదిలితే. ఆ ధనుస్సుకి బాణం ఎక్కువ పెట్టడానికి తాడు ఒకటి ఉంటుంది, దాన్ని అల్లెతాడు అంటారు. అది గట్టిగా లాగి ముందుకు వదిలిపెట్టేసరికి పెద్ద ఠమ్ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దానికే గుండెలు బేజారెత్తుతున్నాయి. బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత నిశ్చైతన్య మొనరించే శంఖరవము. ఇంకా శంఖధ్వని బ్రహ్మాండమంతా బద్దలు చేసి ఈ ప్రాణులన్నిటినీ చైతన్యం లేకుండా మూర్చపోయేలాగా చేస్తోంది. ఆ వస్తున్న జెండా ఉన్నదే రథం మీద ఎగురుతున్న జెండా, అది గగన భాగం బెల్లగప్పి క్రాలుచు బెగడరించే ఉగ్రంపు పగడపరపు. తీక్షణంగా ఉంది, మంచి వెడల్పుగా ఉంది ఆ ధ్వజం. ఆ వైశాల్యం ఆకాశంలో రెపరెపలాడుతూ ఆకాశమంతా నిండినదా అన్నట్టుగా భయం కలిగిస్తోంది. ఆ జెండాకే చూస్తేనే భయంగా ఉంటే ఒరిజినల్ స్వామివారు వస్తే ఇంకెంత భయంగా ఉంటుందో. మిరుమిట్లు కొని చూడ్కి పరివోవ వెలిగింప పరిభ్రాంతి చేసే కిరీటకాంతి. ఇంకా నెత్తి మీద పెట్టుకున్న కిరీటం ఉన్నదే, అది కళ్ళు మిరుమిట్లు కొలిపేలాగా తలతలతల మెరిసిపోతున్న స్వచ్ఛమైన బంగారము నవరత్నాలు. నిస్సందేహంగా ఆ ధనుస్సు గాంధీవం, ఆ శంఖం దేవదత్తం, ఆ జెండా కపిధ్వజం, ఆ కిరీటం ఇంద్రుడిచ్చిన కిరీటం. లేకపోతే మరెవరైనా ఇంత అద్భుతంగా భయపెడుతూ రాగలరా? భయంకరమైన పరాక్రమం, ఆ రథం నడక ఆ వచ్చేటటువంటి వ్యక్తి యొక్క నిలబడిన టీవీ చూస్తే అతడు అర్జునుడు, శత్రు భయంకర పరాక్రమం కలవాడు. ఇప్పుడు ఊరికే వాదులు ఆడుకుంటూ ఉంటే సరిపోదు, మన వీరులందరినీ యుద్ధానికి సిద్ధం చేద్దాం అని కృపాచార్యుణ్ణి, అశ్వత్థామ మొదలైన యోధులందరినీ చూసి ఇంకా ఇలా అన్నాడు, మన సైన్యంలో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, అపశకునాలు కనపడుతున్నాయి, దీనిని బట్టి చూస్తే మనకు జయం సందేహం. మీ అందరికీ ఇష్టమైతే ఒక్క పని మాత్రం చెబుతా వినండి, యుద్ధంలో విజయం లభించే అవకాశాలు కనబడాల, దుశ్శకునాలు ముందే చెబుతున్నాయి. కానీ మన రాజుగారు బతికి బట్టగట్టాలంటే ముందుగా దుర్యోధన మహారాజు గారిని పెట్టి సేనలు కలిసిపోయి సమ్మర్దంతో భయపెట్టకుండా ఆలమందల్ని నడపాలి, అంటే రాజు సైన్యము గుంపుగా వెళ్ళిపోయి ఆవులు మళ్ళీ తడిసిపోకుండా వాటిని తోలుకుని రాజధానికి పోవాలి. మనం ఏం చేద్దాం, వీరులు వెనక కొంత సైన్యంతో నిలబడి ఈ వచ్చే వీరుడితో పోరాడదాం, ఆవులు దక్కుతాయి, మన రాజుగారు సేఫ్టీగా వెళ్ళిపోతాడు, నిక్షేపంలాగా దుర్యోధనుడు హస్తినికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం వెనకతలో పోరాడేలోపు అర్జునుడు మనతో గింజుకుంటాడు, ఆవులు మాత్రం దక్కవు, ఇది బాగుంది కదా అని కొంత సైన్యాన్ని పంచి దుర్యోధనుడికి ఇచ్చి ఆవులు తోలుకు నువ్వు పో డైరెక్ట్గా అన్నాడు, ముందు భాగాల్లో నువ్వు పో, వెనక మేము ఉంటాం, మేము యుద్ధం చేస్తూ ఉంటాం అనగా దుర్యోధనుడు బాగుంది బాగుంది కానీ ఓ భీష్మ కర్ణ కృప వికర్ణులారా, నేను ముందే చెప్పా జోదంలో పరాజయం పొందారు పాండవులు, అప్పుడు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి అన్నాం. ఆ 13వ సంవత్సరం మరొక దేశంలో మనకు తెలియకుండా ప్రవర్తించాలి, అదే కదా అజ్ఞాతవాసం, తెలియకూడదు, ఆ ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు. ఇంకా కొరత మిగిలుండగా అర్జునుడు తన్నుకుని బయటకు వచ్చేశాడు, తనను బయట పెడుతున్నాడు. కాబట్టి అప్పట్లాగా మళ్ళీ వనవాసానికి వెళ్ళాలి, ఇది మన మోహం చేత పట్టించుకోకపోతే ఏమో చెప్పలేం, కానీ నేను మోహంతో పట్టించుకోకుండా ఊరుకోను, నేను కనిపెట్టేశాను వాడిని. వాళ్ళు ఆ మనల్ని ఎవడు పట్టించుకుంటాడులే అని లోభించైనా ఉండాలి. ఇదిగో ఈ విషయంలో న్యాయ అన్యాయాలు నిర్ణయించవలసిన బాధ్యత భీష్ముడిది, అజ్ఞాతవాసం పూర్తయిందా లేదా, ఇప్పుడు ఈ కౌరవ పాండవుల గందరగోళం ఏమిటి, ఇది తేల్చవలసిన బాధ్యత భీష్ముడిది. ఒక్క ఉత్తరుడే కూడా కాకుండా అర్జునుడు కూడా వచ్చాడు కాబట్టి నా ఉద్దేశంలో మనం సఫలీకృతం అయ్యాం, మనకు ఆవులు కాదు ముఖ్యం, అర్జునుడిని బయట పెట్టడం. సుశర్మను దక్షిణం వైపు గోవుల్ని పట్టుకోమని పంపి మనం ఎక్కడికి ఎందుకు వచ్చాము ఉత్తరం వైపు అంటే, అటు పాండవులు పెడితే ఇటైనా దొరుకుతారు, లేకపోతే ఇటు వస్తే అటైనా మిగులుతారు, ఎటో కట్టు మొత్తం మీద ఎవడో ఒకడు బయటపడతాడు. గోరక్షణకి పాండవులు వస్తే వారిని బయట పెట్టడానికే కదా మనం ఇలా రెండు భాగాలు చేసి సైన్యాన్ని ఇక్కడికి వచ్చాం, మనం అనుకున్న పని విజయవంతమైనట్టే, ఇంకెందుకు విచారం, అయినా వచ్చేసాం, రోడ్లో తల దూర్చేకి వచ్చాం. అర్జునుడైననేమి సురలైనను ఏమగు విద్దిశచ్చిదోపార్చితమైన గోగణము పట్టితిమి, ఎవరు వచ్చిరేని విస్ఫూర్జిత బాహు సంపదలు చూపుదముండురు మీరి నిర్మలాత్యూర్జిత కీర్తి కారణ రణోద్ధతి వెల్వెలబార ఏటికి. వచ్చింది అర్జునుడైతేనేమిటి, అర్జునుడు వస్తేనే దేవతలైతేనేమి, ఏమవుతుందిట, శత్రు సంహారం కోసం సంపాదించిన ఈ ఆలమంద పట్టుకున్నాం, ఎవరొచ్చినా భయంకర యుద్ధంలో కీర్తి పొందుదాం, ఒకరిని మించి మరొకరు భుజ పరాక్రమం చూపించేవారు మన వైపు ఉన్నారు, వెలవెలబోన అవసరం లేదు, అంచేత మనకేం భయం లే, అందరూ మనస్సులు కుదుట పరుచుకోండి, ముందు పిరికితనం ఉంటే యుద్ధం చేయలేరు సగం, కాబట్టి కుదుట పెట్టుకోండి, భయం లేకుండా సందేహం లేకుండా మీ మీ వాహనాలు ఆయుధాలు సిద్ధం చేసుకుని సైన్యాలకు ముందుండి మనమే ఎదిరించాలంటే మనమే ఎదిరించాలని బయలుదేరండి. శత్రువును చూసి ఓడిపోతామేమో, శకునాలు బాగలేవేమో అని ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే సరిపోతుందా, అసలు ముందు పిరికి ముందు మనకెందుకు, పైగా ఈ గుర్రాల సకిలింపులు అనుకూలంగా వస్తున్న గాలి ఇది మనకి జయం కలుగుతుందని సూచిస్తున్నాయని దుర్యోధనుడు వాడికి శకున శాస్త్రం వాడే చెప్పేసుకుంటున్నాడు. వాడు పెద్దల మాట ఎప్పుడు విన్నాడు కనుక. అర్జునుడు ఒక్కడు ఇంత సైన్యం గెలవగలడా? నేనొక్కడే చాలు, ఇంతమంది వీరులుండగా ఈ సైన్యం ఉండగా వాడొక్కడేం చేయగలడు. ఎవరైనా వింటే నవ్వుతారని ఎరగడు ఈ ద్రోణుడు. శిష్యపక్షపాతం, నా ఎదుటే అర్జునుడిని చూపించి ఈ సేనలు నీరసించిపోయేటట్టుగా చాలా మాటలు పలికాడు, ఇది అన్యాయం. గురువు ఇంత ద్రోహం చేయకూడదు నా తిండి తిని. అయినా ఈ అర్జునుడికి మాత్రం బుద్ధి లేక ఒంటరిగా రావడం ఏమిటి? రోషముండెను రాజ్య అభిలాషముండే, రోషంతో అయినా రావాలి లేదా రాజ్య కాంక్షతో అయినా వచ్చి ఉండాలి, ఇంకే కారణం కనపడదు. ఏమైనా ఒంటరిగా వచ్చే ఒక్కగానొక్క శత్రువుని పెద్ద చేసి ఇంతలాగా వందిమాగదుల్లాగా భట్రాజుల్లాగా పొగడ్డం తగదు. ద్రోణాచార్యులు కార్యాన్ని దూరం నుంచి చూస్తాడు, దగ్గరగా చూడ్డు. అలాంటి వాళ్ళు యుద్ధ విధానం గురించి అడగకూడదు. ముసలాడైన రిటైర్ అయిపోయాడు, ఆయనకు బుర్ర కూడా పనిచేయడంలా. ఈ మధ్యన ఇంటి దగ్గర భోజనం చేసేటప్పుడు, ఆయుధ పరిశ్రమం చేసేటప్పుడు నీతి శాస్త్ర గోష్ఠుల్లోనూ ఈయన పలకరించమనాలి. అంతేకాని ఈయన పోట్లాడేవాడు కాదు, మాట్లాడేవాడే తప్ప. యుద్ధంలో మనతో కలిసి నిలవనివ్వకుండా వెనక భాగంలో పెడితే మనకు వారు విజయాన్ని కాంక్షిస్తారు, ఇది మంచిది అనగా అశ్వత్థామ దుర్యోధనుడికేసి తిరిగి భగ్గుమది. వాళ్ళ నాన్నగారిని తిట్టాడుగా మరి, దాంతో అశ్వత్థామ గారు గొళ్ళుమండి, మూర్ఖుడా, కావలి వారిదోలి యసకంబున గోవుల పట్టికొంటినంచి విడమాటలే ధరణీశ్వర ఇంతకు మున్న వీటికి బావవు, శత్రునే పుడిపి పోయడి వాడవు కావు నీవు, సైన్యావలి అయిన చేర్పడక ఆ తలకైదుట లేదు నేను. గొడ్ల కాపురుల్ని గెంటి ఆవుల్ని పట్టుకున్నానని గొప్పగా వ్యర్థమాటలు మాట్లాడకు. నువ్వు ఇందాక ఎవడమేదేశావు బాణాలు, పాపం పనికి వాళ్ళు వాళ్ళు ఆవులు మేపుకునే సామాన్యమైన గొల్లలు కొట్టావు, వీరులతో పోరాడావా ఎప్పుడన్నా? వ్యర్థం మాటలు మాట్లాడకు రాజా, ఇంకా నువ్వు ఇంటికి చేరలా, పైగా శత్రువు యొక్క విజృంభణం అణిచేవు కాదు, యుద్ధం చేయలేదు అసలు వాడితో, అసలు అవతల వాడితో పోరాడితే పోని నీ గొప్పతనం పొగుడుకోవచ్చు. కనీసం సైన్యం దెబ్బతినకుండా అతన్ని తప్పించుకుని పోనైనా పోలా. కాని ఇప్పుడు కబుర్లు చెబుతున్నావు. అవునులే, నీ బుద్ధి బయటెట్టుకున్నావు, నీ రాజ్యం ఎలా సంపాదించావు? సమరమున గెలిచి ఒరు రాజ్యము గొనియును సుజనుడిట్టులాడడు సిరి జోదమున గొని రజ్జులేటికి సమయం బరుదెంచె తొంటి చందము కలదే. యుద్ధంలో తన పరాక్రమంతో రాజ్యం పొందినవాడెవడు ఇలా మాట్లాడ్డు, నువ్వు యుద్ధంలో పొందల ఈ రాజ్యం చోదంలో సంపాదించావు, అపమార్గంలో పేకాట్లో సంపాదించిన సంపాద అనేది, అది చూచే విర్రవీగిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? సమయం వచ్చింది, ఇంకా చోదం ఆడదు. శకుని యొక్క అడ్డసాళ్ళు ఇక్కడ పనిచేయవు, పాచికలు ఇక్కడ ఆడవు. పాండవ వీరుల్ని ఎప్పుడైనా నువ్వు యుద్ధంలో ఓడిస్తే నీ గొప్పతనం తెలిసేది. పూర్వం నువ్వు క్రూరత్వంతో ద్రౌపదిని సభలోకి తీసుకురమ్మని తమ్ముడిని పంపించావు కదా, అప్పుడు పాండవులు జయించి పంపావా? నీ తమ్ముడు ద్రౌపదిని సభలోకి తీసుకొచ్చాడు, పాండవుల్ని జయించలా నువ్వు, నీ శకునిగాడు జయించాడు జోదంలో, అది మర్చిపోక నువ్వు. ఆ శకుని మోసంతో కదా, ఇప్పుడు కూడా శకునే మరలిస్తాడు, మేము వెళ్ళి పడుకుంటాం, చూద్దూ కానీ నీ సంగతి ఏమిటో. పైగా ఆనాడు నువ్వు ఘోరంగా అవమానించావు కాబట్టి కౌరవులకి అగ్నిహోత్రుడులాగా ఈ కపిధ్వజుడు వచ్చాడు, ధూమకేతువులా కనపడుతున్నాడు తోక చుక్కలాగా. గర్వంతో నువ్వు గురువైన ద్రోణుణ్ణి అధిక్షేపించావు, కానీ దేవదానవులకు కూడా దుర్జయుడు పరాక్రమవంతుడైన ఇంద్రపుత్రుడు అర్జునుణ్ణి అవమానించగలవా? మాటలతో కబుర్లు చెప్పడం కాదు, యుద్ధంలో చెయ్యి కలుపు. రాజనీతిలో పరాక్రమంలో లోకోత్తర చరిత్రుడు అర్జునుడంటే అతని పరాక్రమం ఎవరైనా పొగడాలి. అటువంటప్పుడు పుత్ర సమానుడు శిష్యుడు మహాప్రీతిమంతుడు అయిన అర్జునుడి యొక్క గొప్పతనాన్ని పొగడ్డం గురువుగారు తప్ప. గురువు ఎప్పుడు శిష్యుడు గొప్పతనం పొగుడతాడు? ఇంకా సిగ్గు విడిచి యుద్ధం చేస్తే మా నాన్న చేస్తాడేమో ద్రోణుడు, నేను మాత్రం చేయను, ఈ దుష్టుడు మా నాన్నని ఇంత మాట అన్నాక నేను యుద్ధం చేస్తానా? అదీగాక యముడైన అగ్నిహోత్రుడైన మృత్యువైన విజృంభిస్తే కొంతమందిని చంపి కొంతమందిని విడిచిపెడతారట. మృత్యువు వస్తే అందరిని ఒకేసారి పట్టుకెళ్ళదు, కొందరినే పట్టుకెడుతుంది. యముడు వస్తే కొందరినే పట్టుకెడతాడు. బడబాణలు విజృంభిస్తే అగ్ని కొంతమందిని కాల్చి కొందరినైనా విడిచిపెడుతుంది. ఈ అర్జునుడి బాణాలు మనల్ని ఒక్కళ్ళు విడిచిపెట్టకుండా తుడిచిపెట్టేస్తాయి, వాడి సంగతి నాకు తెలుసు. నీ కుటిల బుద్ధులు ఇక్కడ చల్లవు, భుజబలం చూపించాలి. ఆ వచ్చిన అర్జునుడు గాంధీవంతో ఎదిరించి బాణాలు వర్షం కురిపించి చంపుతాడు తప్ప అడ్డసాళులు వైవడు, జోదంలో పాచికలు వేయడు, పేకముక్కలతో ఆడుకోడు, ఆయన బాణాలు వేస్తాడు. కానీ రాజా అలా కాక ఆవుల వెంట విరాటుడు వస్తే ఎదిరిస్తాం, అర్జునుడైతే మాత్రం అతని చెంతకు కూడా మేము వెళ్ళాం అనగానే దుర్యోధనుడి యొక్క మైత్రి నిత్యం కోరుకునే కర్ణుడు ఆ రాధేయుడు సక్రోధుడై యోధవీరలోకాన్ని ఆలోకించి ఇలా అన్నట్ట, చూడండి ఈ ద్రోణుడు ఎలా మాట్లాడుతున్నాడో, వాడి కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో. పాండవుల ఉనికి తెలుసుకోవడానికి ఇదీ పద్ధతి అని అందరం అంగీకరించి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక అర్జునుని చూచి ఓ భయంతో నోరెత్తి బిగ్గరగా అతని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ ఈ రాజును వెర్రివాణి చేస్తున్నారు వీళ్ళు. అయినా భయం అయితే మీరంతా ఉండండి, అశ్వత్థామ నీకు భయం అయితే పారిపో, మీ నాన్నని పారిపోమ్మను, ఒక్క వీరుడికొక్కడు చాలు, ఎంతమంది కావాలి, కపిధ్వజాన్ని కూల్చేస్తా, ఆ పైన ఉండే జెండాను పడగొట్టేస్తా, దాని మీద ఉండే భూతాలను పారద్రోలుతా, రథం విరగ్గొడతా, సారథి ప్రాణం తీసేస్తా, అర్జునుడి శరీరంలో బాణాలు నింపి వీలుంటే ఇవాళే పగ తీర్చమని చంపేస్తా. నా యుద్ధం సామాన్యమైనది కాదు. జ్యాఘోషం బతిభీషణం బయ్యి దిశాచక్రం బునిండం శరవ్యాఘాతం బున శాత్రవుండు వికలస్వాంతుండుగా నారద శ్లేఘాపాత్రమునై వినిర్గళ భుజా సంరంభమున్ రౌద్ర రేఖ ఘోరాకృతి ఏన చూపెద అశంకం చూడుడి ఏర్పడం. నా వింటి నారిధ్వని భయంకరమై దిక్కుల్లో వ్యాపించేటట్లుగా, నా బాణం దెబ్బతో శత్రువు కలతబడి కూలిపోయేటట్లుగా, నారదుడు సంతోషించేటట్లుగా, అడ్డులేని భుజ పరాక్రమంతో రౌద్ర రసమూర్తి భవించిన రూపం నేను చూపిస్తా. మీరంతా నిస్సంకోచంగా చూస్తూ ఉండండి, ఇప్పుడే నా క్రోధ జ్వాలలు చూపిస్తాను. నా క్రోధం అగ్ని, ఈ విరోధి ఇంధనం, ఆ ఇంధనాన్ని చుట్టుముట్టేసి ఆ అర్జునుడనే అగ్నిని నేనే బాణవర్షంతో ఆర్పేస్తా. పాండవ మధ్యముడు 13 సంవత్సరాలు ఉద్యమించి ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు, అతని బలం పరాక్రమం లోకానికి తెలుసు. నేను కౌరవ సైన్యంలో బలపరాక్రమాలు కలిగి వాడికి సమవుజ్జిగా పేరు పొందా, ఇప్పుడు మేమిద్దరం పరస్పరం యుద్ధం చేస్తే సముచితం అది అని ఇంకా ఇలా అన్నట్ట, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను నేను, ప్రతి దినం అంతకంతకీ పెరిగిపోతున్న ఈ దుర్యోధనుడి యొక్క అభిమానమని అప్పు తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను అర్జునుడిని యుద్ధంలో జయిస్తానని గర్వంగా డంబాలు పలికానే ఆ డంబాలు నిలబెట్టుకునే సమయం వచ్చింది ఇప్పుడు నాకు. కర్ణార్జునులలో ఎవరు గొప్పవారా అని ఎదురు చూస్తున్న జనాలకి ఎవడు గొప్పవాడో తెలిసే సమయం వచ్చింది. పరశురాముడి దయతో పొందిన విలువిద్య యొక్క నైపుణ్యం చూపించే అవకాశం ఏర్పడింది. నేడు పుణ్యదినం, సుదినం, ఈ తగిన సమయంలో వాడు అంతు తేల్చి పారవేస్తాను నేను. మీ అందరికీ మా యుద్ధం చూడాలనిపిస్తే చూడండి, కుతూహలం లేకపోతే ఆవులతో కలిసి హస్తిరాపురానికి పండి, నేను ఒక్కడిని ఇక్కడ ఉంటే చాలు అనగా మాటలు విని కృపాచార్యుడు ఇలా అన్నట్ట, చిని మహంతగలయ్య నీ బుద్ధి ఎప్పుడు ఈ బుద్ధి, కయ్య మునక ఎప్పుడు కాలు ద్రువ్వుదు, కార్యగతికి చొరవు నీతియుతులు సమర మధమ సాధనముగాడుదురు అర్థ సంసిద్ధి పొందు తెరగు సేయు నెడలు. కయ్యానికే నీవెప్పుడు కాలు దువ్వుతావు, అంతేగాని ఎలా మంచి పని చేద్దామా, వీలున్నంత వరకు ప్రజలు ఎలా బాగుంటారా అనే కార్యగతికి నీ మనస్సు వెళ్ళదు. యుద్ధాన్ని రాజనీతిజ్ఞులు అధమ సాధనం అన్నారట. ఇంకా తప్పకపోతే ఫైనల్ అనుకున్నప్పుడు, విజృంభించే శత్రులు మన పాడి చేస్తారు అనుకున్నప్పుడు తప్ప సాధ్యమైనంత వరకు రాజనీతిజ్ఞులు సంధికే విలువిస్తారు యుద్ధానికి ఎవరు, ఎందుకంటే యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు అటు ఇటు నష్టం లేకుండా యుద్ధం సాగదు. యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరు నెగ్గినా రెండు పక్షాల ఘోర జన నష్టం తప్పదు. ఎంతో మంది ప్రజలు అల్లాడతారు, దానివల్ల వస్తువులు పెరిగిపోతాయి, పంటలు పాడైపోతాయి, దానివల్ల ఎప్పుడూ సుఖముండదు. గనక చిట్ట చివరి సాధనంగా రాజనీతిజ్ఞులు చెప్పారు, ప్రయోజనం సిద్ధించాలంటే ముందు సంధే మంచిది. అయినా దేశం కాలం బలం కూడగట్టుకుని యుద్ధం చెయ్యాలి, అప్పుడు జయం వస్తుంది. మూర్ఖులై అవతలవాడి బలం తెలుసుకోక తన బలాన్ని ఎక్కువ చేసుకుని పోరాడితే ఆ శత్రువుని తెలుసుకోకుండా ఎదిరిస్తే చివరికి చేటు తప్పదు. శత్రువుని తెలుసుకుని యుద్ధం చేయాలి. శత్రువు గొప్పతనం తెలియక మాత్రం యుద్ధం చేస్తే అది ప్రమాదం. ఆ కిరీటి ఒక్కడే అనుకుంటావేమో, వాడు ఒక్కడే అనుకుంటే వాడు చాలాసార్లు ఒక్కడే. శక్రాదిసురలతో సంగ్రామమునరించి కాండవం బేర్చే ఒక్కరుడకాదే. ఇంద్రుడు మొదలైన దేవతలతో యుద్ధం చేసి కాండవ వనాన్ని దహింపచేశాడు. అప్పుడు అర్జునుడు ఒక్కడు కాదా? యాదవ బలమెల్ల ఆగద్రోచి సుభద్ర కడిమిమై తెచ్చే ఒక్కరుడగాడే. తన భుజ పరాక్రమంతో బలరాముడితో కూడిన యాదవ సైన్యమంతా ఒక్కడూ జయించాడు. సుభద్రను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. సుభద్రను ఎత్తుకొచ్చి చేసుకున్నాడు ఆయన పెళ్లి. మరి ఆ సుభద్రను తీసుకొచ్చినప్పుడు యాదవ సైన్యంతో పోరాడింది ఈ ఒక్కడు కదా. దిగ్విజయం బున తేజం బు చేసే ఇక్కురు వంశమునకు నొక్కరుడకాడే. దిగ్విజయం అనే పేరుతో నాలుగు దిక్కులకి వెళ్ళేటప్పుడు ఉత్తరం దిక్కుకి వెళ్ళి శత్రువుల్ని జయించి ధర్మరాజు గారికి కప్పాలు తీసుకొచ్చాడు. ఈ కురువంశానికి కీర్తి తెచ్చిపెట్టాడు. అప్పుడు ఈయన ఒక్కడు కదా. అంతెందుకయ్యో కర్ణ, నీకు దుర్యోధనుడికి మంచి అనుభవం ఉంటుంది, మీకు మర్చిపోయినా నేను మర్చిపోను. బలముతో గంధర్వపతి నోర్చి విడిపించే కౌరవేశ్వరుని నొక్కరుడకాడే. మీరెంత, నువ్వు, మీ రాజు దుర్యోధనుడు, ఈ దుశ్శాసనుడు పాండవుల అడవిలో ఉండగా అరణ్యవాసంలో యజ్ఞం చేస్తున్నాడు ధర్మరాజు. ఏడిపించడానికి సైన్యంతో వేశ్యలతో భోగాలతో వెళ్ళి ఆటల పాటలు ఆడుతున్నారు. అప్పుడు చిత్రసేనుడనే గంధర్వుడు వచ్చాడు. ఆ చిత్రరథుడనే గంధర్వుడు మిమ్మల్ని చితక్కొడితే కర్ణ, అప్పుడు నువ్వు పారిపోయి చాలా దూరం వెళ్ళినట్టున్నావు. అప్పుడు దుర్యోధను బంధించి పట్టుకుపోతూ ఉంటే అయ్యో అని మీ వాళ్ళంతా మొరపెట్టుకుంటే అర్జునుణ్ణి భీముణ్ణి పంపాడు ఆ ధర్మరాజు. అప్పుడు ఈ అర్జునుడు వచ్చి చిత్రరథుణ్ణి జయించి ఈ దుర్యోధను విడిపించలా? అప్పుడు ఒక్కడు కాదా అర్జునుడు అని నివాత కవచులను దానవుల నాతడొక్కరుండకాడే. ఉక్కుమడచే అమరులకు నజేయులకు కాలకేయుల ఒక్కరుండకాడే. ఒడిచే కర్ణ యుద్ధంలో నివాత కవచుల్ని సంహరించాడు ఆయన ఒక్కడు కాదా? దేవతలకు కూడా జయింపశక్యం కాని కాలకేయుల్ని చంపిందెవరు? ఈ ఒక్కడే. రాజులంతా ఒకసారి ద్రౌపది కోసం మత్స్యంత్రం కొట్టడానికి ప్రయత్నించారు. ద్రౌపదిని కొట్టాలి అంటే మత్స్యంత్రం కొట్టాలి. అప్పుడు చివరికి అర్జునుడితో యుద్ధం చేసి అతని చేతిలో ఓడిపోయి పారిపోయావు. అప్పుడు అర్జునుడు ఒక్కడే మర్చిపోక ఆయన చేతిలో పారిపోయినప్పుడు నేను చూశాను, నేను ఎరుగుదును, నిజం చెప్పు, ఇప్పటికే నువ్వు ఒప్పుకో. ఆనాడు స్వయంవరంలో ఓడిపోయావు చిన్న కుర్రాడి చేతిలో. ఇప్పుడు ఇంకా చాలా ఆరితేరిపోయి మంచి పాశుపతం లాంటివి సంపాదించాడు, గడితేరాడు. గడితేరిన క్రితమే 28 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడే ఓడిపోయావును. కుంతి నందను లొక్కడొక్కడ రిపుక్షోభంబు సంధిల్ల దుర్దాంత సైర పరాక్రమంబులు మహోత్సాహంబునం చేసిరి అత్యంతో దగ్రత బల్గదీ విచట బాహాశక్తి ఇమ్మేది నీ కాంతుండియకొనంగ పూనితి వృధా గర్వంబు నీకేటికి. ఈ పాండవులు ఎవరికి వారు స్వతంత్రంగా అంటే ఒంటరిగా ఎంతో ఉత్సాహంతో శత్రు సంక్షోభం కలిగించి పరాక్రమం ప్రకటించారు. ఒక్కొక్కడొక్కొక్క దిక్కుకు చొప్పున నలుగురు నాలుగు దిక్కులు జయించారు ఒకప్పుడు. అప్పుడే ధర్మరాజు గారి చేత రాజసూయాగం చేయించారు. నువ్వేమో అవేం చేయకుండా ఇక్కడ భుజబలాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు, నేను ఎంతవాడిని అంతవాడిని, ఎప్పుడు యుద్ధంలోకి వెళ్ళవు, కబుర్లో యుద్ధం చేస్తావు. ఈ రాజు మెచ్చుకుని వింటున్నాడు. ఎందుకయ్యా ఈ అనవసర గర్వం, ఆ మూర్ఖుడికి నీ మీద నమ్మకం? కర్ణ, నీ ఒక్కడు అర్జునుని యుద్ధంలో ఎదిరించడం అంటే సముద్రం ఒంటి చేత్తో ఎదడం వంటిది. ఒక్కే చెయ్యి కలిగినటువంటి ఒకడు ఒంటి చేత్తో సముద్రం ఇస్తానన్నట్ట. అలాగా ఒంటి చేతి కుంటివాడు సముద్రం ఈదినట్టే నువ్వు గనక అర్జునుడితో ఒంటరిగా పోరాడటం అంటే అదొక ఎత్తు. అగ్నిలో దూకడం మిడత, నువ్వు మిడతవి ఆయన అగ్ని. వాసుకి కోరలు పీకడానికి ప్రయత్నించడం కాదు, పెద్ద గాలితో విజృంభించే దావాగ్ని ఆయన. సుడిగాలుంది దానితో అది ఇళ్ళు తగలబెట్టే పెద్ద దావాగ్ని. అసలే అగ్ని ఇళ్ళు తగలెడుతుంటే పెద్ద గాలి వస్తే ఈ గాలి ఇంకా 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 ఇళ్ళు తగలేస్తుంది. అదిగో అలాంటి వాడు ఆయన, అసలే మహాపరాక్రమం అని అగ్ని గలవాడు. ఇప్పుడు మీ మీద మంటతో వస్తున్నాడు, ఈ రెండూ కలిపి మిమ్మల్ని తుడిచిపెట్టేస్తాయి. మూఢ, ఈ దుర్యోధన భీష్మ ద్రోణ అశ్వత్థామాదులు అందరం కలిసి ఎదిరిద్దాం, లేకపోతే అర్జునుడిని ఒంటరిగా ఎదిరించడం ముక్కంటికైన తరమే, శివుడి వల్లే కాదు అని పలకగానే కర్ణుడు సంరంభంతో కృపుడికేసి తిరిగి, శత్రువుల మీద ప్రీతి కలిగిన మిమ్మల్ని తీసుకొచ్చిన ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, ఈ రాజు వెర్రాడు కాబట్టి నిన్ను పిలిచాడు, కానీ ఆయన ఆయన వెర్రివాడ, నన్ను నమ్ముకుని పిలుచుంటాడు మిమ్మల్ని. ఏలినవాలురు బాలురు బంధువులు దారు బ్రతికిన దినముల్ వ్రేలు ఆరిచి తిండ్రాతని ఓలముగని పెదప భీతి నొదుగుదు రాజిన్. మీలాంటి పిరికాళ్ళు రాజుగారి ధనం తమ పిల్లలతో బంధువులతో బతుకున్న నాళ్ళు పెద్ద జీతాలు తీసుకుని పీకి దగ్గర తింటారు, వేళ్ళు వడిచి ఆ నాక్కుని వరి తింటారు ఆయన పిండి వంటలు ఆయన తీళ్ళును. అతనికి ఆపద వచ్చినప్పుడు యుద్ధంలో భయంతో వెనక్కి తప్పుకుని వచ్చేవాడి చేతిలో ఓడిపోయావు అని తిప్పుతూ ఉంటారు. యజ్ఞాలు చేసే చోటికి పోయి చక్కగా భోజనం చేస్తూ కూర్చో, యుద్ధంలో నిన్ను రాజు ఆబోతును విడిచినట్టు విడిచిపెట్టాడు, అచ్చొచ్చిన ఆబోతు తిండి తింటుంది తప్ప ఎవరి జోలికి వెళ్ళలేదు, ఊరికే కోప్పడకం ఇంటికి పో, నేను విల్లందుకుంటే ఈ 14 లోకాలు గజగజ వణికిపోతాయి, నా బాహుబలం తెలియకలా మాట్లాడావు, అర్జునుడంటే ఎంత, ఇంకో మాట మాట్లాడితే నాలుగు తీరుస్తా, అయినా ఒక్క వీరుడికింత భయపడాలా అన్నట్ట. ఈ విధంగా రెచ్చిపోయి కృపాచార్యుడు లాంటి పూజ్యుణ్ణి, ద్రోణాచార్యుడు వంటి మహానుభావుణ్ణి, అశ్వత్థామ వరపుత్రుణ్ణి వీళ్ళందరినీ తిట్టేస్తూ ఉంటే భీష్ముడు దుర్యోధనుడితో ధర్మార్థాలు కలిసి వచ్చేటట్టు ఇలా అన్నాడు. భీష్ముడు మధ్యలో కలిగించుకుని, ఈ ద్రోణుడు నీతి మార్గం పలికాడు, రాజు మీద చావుకూడదు, అతనికి దెబ్బలు తగలకూడదని అభిమానంతో చెప్పాడు. అశ్వత్థామ తన తండ్రిని ధిక్కరించాడు కాబట్టి దుర్యోధనుడి మీద కోపగించడం ఆయనకి న్యాయం అది. కృపుడు మాట్లాడిన తీరు క్షేమంకరం, గౌరవం కల మనిషి బలం కలిగినవాడు కాబట్టి కర్ణుడు కూడా యుద్ధానికి సంబంధించిన మాటలు మాట్లాడాడు, అది బానే ఉంది. కానీ తన పరాక్రమాన్ని పొగుడుకోవడంతో పాటు గౌరవింపదగిన మహానుభావులను మాత్రం దూషించరాదు, అలా దూషించడం న్యాయం కాదు. అయినా ఇవన్నీ మనలో మనం తగాదాలు పడడం అజ్ఞానం ఇది. దేశకాలమాన పరిస్థితులను బట్టి కుటుంబం జాగ్రత్తగా ఉండాలి. మనందరం ఒక కుటుంబం, ఓ పక్కన బయట నుంచి జనాలందరూ మన మీద పడిపోతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు తగాదా పడితే ఆ బయట వాళ్ళు సులువుగా వీళ్ళని జయిస్తారు. ఇప్పుడు అర్జునుడు దండెత్తొచ్చాడు, ఈ సమయంలో యుద్ధ ప్రయత్నం చెయ్యాలి తప్ప కొట్టుకుని ఎవరికి వాళ్ళు విడిపోకూడదు, విడిపోతే బలం చెడిపోతుంది, కలిసి ఉంటే కలదు సుఖం. మీ పరాక్రమం మీ బలం ఇవన్నీ తెలివితేటలతో ఉపయోగించుకునే విధానం ఆలోచించాలి. శత్రువులు ముట్టడించినప్పుడు వాణ్ణి ఎలా జయించాలో ఆలోచించాలి. ఇంకొక రహస్యం, అరుల గుణములైన అగ్గింతురెప్పుడు కల్లయ్య బెర్రసినప్పుడు కలిగితనము మెరయుదురు మహాత్ములు ఎరుగడు తుది మొదలెట్టి వారిని తడు బెట్టు పలుకు. మహాత్ముల యొక్క లక్షణం శత్రువులో అయినా మంచి గుణం ఉంటే పొగుడుతారు, తమ వాళ్లలో కూడా చెడ్డ గుణం ఉంటే చీ అంటారు. ఈ కర్ణుడికి తుది మొదలు తెలియదు, ద్రోణాచార్యుడు లాంటి ఉత్తములు మంచి వాళ్లలో ఉండే మంచే తీసుకుంటారు, వాడు శత్రువు అయినా పర్వాలా. వీడు మూర్ఖుడు గనక ఎంతటి వారినైనా పరుషంగా కఠినంగా మాట్లాడతాడు. ఆచార్యులు వారు పూజావాక్యార్హులే, ఇలా నిందార్హులు కారు అంటూ కృపా అశ్వత్థామల చేతులకి తన చేతులు ఇలా చాచిలా నమస్కారం చేశాడు. కృపాచార్యుడికి అశ్వత్థామకి దండం పెట్టాడు. అయ్యా పనికి చాలా ఉంది, అర్జునుడు వస్తున్నాడు, ఇది విరోధ సమయం కాదు, ఇతడు ఏదో అన్నాడని రాజుగారిని విడిచిపెట్టకండి, మనమంతా కలసి యుద్ధం చేద్దాం, బలవంతునితో విరోధం వచ్చినప్పుడు అంతఃకలం పరికిరాదు, ఒక బలవంతుడు మన మీదకు వచ్చినప్పుడు తమలో తాము కొట్టుకోరాదు అని పండితులు చెబుతారు. వేదం ఒక చేత్తో ధనుర్వేదం మరో చేత్తో పట్టుకున్నారు మీరు, అంటే మీరు 4 వేదాలు చదివారు, విలువిద్యలు ఆరితేరారు. మీ వంటి మహానుభావులు ఈ లోకంలో లేరు, వీడికెంత, వీడి బతికెంత మీతో మాట్లాడటానికి. కౌరవ సేనలో ఏదైనా జరిగితే మీరే ప్రసిద్ధులు, అది మీ మీదకే వస్తుంది. అంచేత క్షమియుంపవల్లయు, మా వాణ్ణి క్షమించండి. ఒకడి ఎరుగమియేమే నన్ననంత కటకటబడి భూరమణుని కార్యస్థితి చిత్తములందడసేయునట్టి తరమే మేరల్. ఏదో ఒకడు తెలియకేదో మాట్లాడితే కోప్పటి రాజుగారి పని విషయం విడిచిపెట్టేటటువంటి వారా మీరు అనగా వాళ్ళన్నారట, క్షమియం పనెవ్వరం మేమెవరం అయ్యా క్షమించడానికి, ఈ రాజుగారి కార్యక్రమం మేమెవరం చేయడానికి. ద్రోణాచార్యుడి యొక్క మనస్సు శాంతపరిస్తే మమ్మల్ని శాంతపరిచినట్టే, మా లాంటి చిన్నవాళ్ళకి ఇంత రాచ మర్యాద ఎందుకు అన్నారు వాళ్ళు కొంచెం నొచ్చుకున్న మనస్సులతో. వెంటనే కర్ణుడితో పాటు ఆ గాంగేయుడు కురుపతి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు చాలా తెలివైనవాడు, ఎన్ని చెప్పినా అశ్వత్థామొక్కడుంటేనే తనకు అండని అతనికి ఎప్పుడూ తెలుసు. ఎందుకంటే మహాభారత యుద్ధం అంతా బాగా చదివితే మీరు ఒక్కనాడు కర్ణుడు పాపం దుర్యోధనుడు కాపాడలా, చచ్చాడు తప్ప. దుర్యోధనుడికి కనీసం 8 సార్లు ప్రాణగండం వచ్చింది యుద్ధంలో, ఆ 8 సార్లు ఒక అశ్వత్థామే కాపాడాడు. మహాద్భుతమైన ఒక యుద్ధంలో ద్రోణాచార్యుడు ఒక కవచం ఇచ్చాడు అతనికి, దుర్యోధనుడికి. ఆ కవచం గొప్పది, అది ధరించి అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు దుర్యోధనుడు. అర్జునుడు ఎన్ని బాణాలు కొట్టినా ఆ కవచం ఉండడం వల్ల అతనికి తగలడంలా. అప్పుడు కృష్ణుడు, ఏమయ్యా ఈ బాణాలు దుర్యోధనుడికి ఎందుకు తగలడం లేదు అని అడిగాడు. కవచం అనే ఒక విద్య ఉన్నది, అది ద్రోణుడికి తెలుసు నాకు తెలుసు, ఆ విద్యతో ఒక కవచం తయారు చేయించి ఈ దుర్యోధనుడిని ధరించమని ఉంటాడు బహుశా మా గురువుగారు, అది వేసుకుని ఆడదానిలాగా తగిలించుకొచ్చాడు, వీడిని చంపేస్తాను చూడు, ఈ కవచం నాశనం చేసే అస్త్రం ఇది అని ఒక గొప్ప అస్త్రం తీసేట, అది వేస్తే వాడి కవచం తెగి వాడి తల తెగిపోతుంది. ఆ అస్త్రం ఎక్కువ పెట్టే లోపే అశ్వత్థామ ఆ వింటి మీద పడగొట్టేసేట దాన్ని. ఆ రోజుకి అది పనిచేయదు ఇక. అప్పుడు అర్జునుడు తెల్లబోయాడు, ఓరి వీడి దొంపద గురుపుత్రుడికి ఈ విషయం తెలిసి దీన్ని పాడి చేశాడయ్యా, ఇంకేం చేయలేని ఈ పూటకి. అయితే ఏమైంది, ఈ చేతులకి కవచం ఉండదు గనక చేతులు గోళ్లల్లో ముక్కుల్లో కాలి గోళ్లల్లో కొడతానని బాణాలు ఇక్కడ ఎక్కడెక్కడ కొట్టి దుర్యోధనుడు చితకొట్టి గెంటేశాడు, అది వేరే విషయం. ఆనాడు అశ్వత్థామ కాపాడకపోతే దుర్యోధనుడి బతుకు సమాప్తం. అంత భయంకర స్థితిలో అశ్వత్థామ ఎక్కువ పెట్టే బాణాన్ని విరగొట్టేసట మధ్యలోనే. ఇలా చాలాసార్లు కాపాడతాడు మనకి యుద్ధం భారతం వినేటప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఆ విషయం కొంచెం జ్ఞానం తెలుసు దుర్యోధనుడికి, అశ్వత్థామే తనకి నిజమైన రక్షకుడని కొంత ఉండడం వల్ల వెంటనే గమాంతంగా దండం పెట్టి ద్రోణాచార్యుడికి, గురువుగారు నన్ను క్షమించండి, మీ శిష్యుడి కొడుకు ఊలాంటి వాడిని, కొడుకు తిడితే ఏమన్నా పడతారు కానీ అలుగుతారా, రక్షించండి అనగా ద్రోణాచార్యుడు ఆయన వెంటనే భగ్గుమనే మంట తాటాకుమంట తగ్గిపోయింది. అంత దండం పెడితే పొంగిపోతారు, అదే వ్యధ దిక్కుమాలు కూడా. ఈ పండితుల లక్షణం ఏంటంటే అంతా క్షవరం చేసి అగ్గొట్టేస్తారు, అయినా మళ్ళీ వచ్చి గురువుగారు మీకు డబ్బులు ఇవ్వలేకపోయినా నమస్కారం అంటే ఎంత ఆనందం, ఏమి ఒప్పైనా పర్లేదు నువ్వు సుఖంగా ఉందిగాక అంటాం. ఈ బలహీనత కనిపెట్టి ఏం చేస్తున్నారు చాలామంది, గురువుగారు దండం అంటున్నారు అన్నమాట. సరే ఏం చేస్తాం, ఇది పండితుల లక్షణం. ఆ ద్రోణాచార్యుడు ప్రసన్నుడైపోయి అలుక భీష్ముని పలుకుల ఎప్పుడపోయే మీది కార్యం పునడపుడు మీరలింక మోహ సాహసముల గురు ముఖ్యు దశకు కీడు రాకుండా తగ పరికింపవలయు. నా కోపం భీష్ముడి మాటలతోటే పోయింది, మీరింక ముందు పని నడపండి, మోహంతో సాహసంతో దుర్యోధనుడికి కీడు రాకుండా రక్షించాలి. నా కోరికల్లా దుర్యోధనుడు చావకూడదు ఇప్పుడు మనం ఉండగా, మనం పోతే అది వేరే విషయం. ఆయన పాపం అలాగే నిలబెట్టుకున్నాడు, తాను బతుకున్నంత వరకు ఆయన ఏం చేయకుండా చూసుకున్నాడు. ఈ వాసవనందనుడు బాగా గాసిలి ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, బాధపడి ఉన్నాడు, మనల్ని ఇంకా సహించడు, అంచేత పొరబడకుండా మనంతా ఒక్కుముడిగా చుట్టుముట్టాలి. అవును, ఇందాక దుర్యోధనుడు అజ్ఞాతవాస కాలం గురించి ఒక మాట అన్నాడు, ఆ కాలం విషయం మాత్రం భీష్ముడే చెప్పాలి, అది మనం కాదు. భీష్ముడికి ఒక్కడికే అజ్ఞాతవాసం విషయం తెలుసు. అనగా భీష్ముడు దుర్యోధనుడికేసి తిరిగి, రెండవ ఏట ఒక్కండధిక మాసము ఇట్లెక్కిన అన్నెలెల్ల కూర్చుకొన 13 హాయనములు తప్పక నిన్నటి తోడన నిండే. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది. ఎప్పుడు అధిక మాసం ఎప్పుడు వస్తుంది, ప్రతి 2 ఏళ్లకోసారి ఒక అధిక మాసం. ఇలా వచ్చిన అధిక మాసాలన్నీ లెక్కగట్టి కలుపుకుంటే నిన్నటితో, అంటే నిన్నంటే వాళ్ళ దృష్టి ఏమిటి, బహుళ అష్టమితో తీరిపోయింది, అంటే బహుళాష్టమికి ముందు రోజుతోటి వాళ్ళు అయిపోయింది. మనం యుద్ధానికి ఎప్పుడు బయలుదేరాము, బహుళాష్టమి బహుళ నవమి, కాబట్టి వాళ్ళకి అజ్ఞాతవాసం గడువు తీరిపోయింది. అవన్నీ తెలుసుకునే అర్జునుడు కనపడ్డాడు. అర్జునుడు ఎవరు, ధర్మరాజు తమ్ముడు. ధర్మరాజు గారు చాలా జాగ్రత్త పడతాడు. ఇంక సృష్టిలో అంత జాగ్రత్త పురుడు, అంత ధర్మాత్ముడు, రవ్వంత ఈ సృష్టిలో ఎవడికి దొరకడు, వేలు పెట్టించుకోడు. మాట్లాడడంలో కాని, కార్యస్వరత్వంలో కాని, ఎక్కడ ఆయన నోటి నుంచి అపశబ్దం కాని, అసత్యం కాని రావు రావు రావు. అది ధర్మరాజు అంటే. కాబట్టి సత్యప్రతిజ్ఞులైన ఈ పాండవులు అన్నీ పూర్తయ్యాయి గనకే ధైర్యం చేసి కళ్ళబడ్డాడు కానీ, లేదా అర్జునుడు ప్రాణం పోతే కనపడతాడా? ఒకవేళ మన ప్రాణం పోతే మాత్రం మనం ముందు రాగలమా? మనం రాలేము. అది అర్జునుడి పాండవుల యొక్క గొప్పతనం. పాండవులు ధార్మికులు, పైగట ధర్మాత్మదుండేరికి అధిష్టాత వారు ధర్మ పథము తప్పుదురే. అందరికీ ధర్మరాజే రాజు వాళ్ళకి. ఆ పాండవులకి తమ అన్నగారు మహారాజు. ఆయన ఎవరికి అధిష్టాతో ఆ వీరులు ధర్మపదం తప్పరు. ఇన్ని పాటలు పడి ఒక్కరోజు కోసం ముందుకొస్తారటయ్యా, నీతి విడిచిపెట్టరు, మనల్ని ఎదిరించడానికి సిద్ధమవ్వరు. కాబట్టి ఎలా చూచినా పూర్తయింది. అలా అతిక్రమించాలనుకుంటే పిచ్చాడా, నీ కాలం అతిక్రమించి నీ ముందు పడాలంటే జోదం రోజే నీ అంత తెలిసేవారు, కొండ బదులు కొట్టాడు చెప్పాడు. ఇప్పుడు వాళ్లే కనుక ధర్మం తప్పాలనుకుంటే ఇన్ని రోజులాగరు, వాళ్ళ పరపరాక్రమాలు ఆ రోజే చూపించి జోదంలోనే మూర్ఖత్వంతో యుద్ధం చేస్తారు. జయాపజయాలు తర్వాత పక్కన పెడదాం. పూర్తిగా వారు ధర్మరాజు గారి యొక్క పాశానికి నిలబడ్డారు, ధర్మ పాశానికి నిలబడ్డారు, కాలం కోసం నిరీక్షించారు. ఇంకా ఏ విధంగానైనా వారు తమ పరాక్రమం చూపించి తీరతారు. మనం కూడా ఎదిరించి నిలబడాలి, అంతకుమించి మనం ఏం చేయలేం. వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగ రాదు, రాలచ్చికినై పెనంగెడు బలంబులు రెండును గెల్వ నేర్చునే హెచ్చగు కుందగు తొడరు టెల్ల విధంబుల కోర్చుటట్లుగా కెచ్చదలంచి ఒక్క మెయ్యి ఇత్తరి పొందగు చేతయుందగు. వచ్చినవాడు సాక్షాత్తు అర్జునుడు. మనం తప్పక గెలుస్తామని చెప్పలేం, అసలు గెలుస్తామని కూడా చెప్పలేం. రాజ్యలక్ష్మి కోసం ఇద్దరు యుద్ధం చేసినప్పుడు, రెండు సైన్యాలు తలబడినప్పుడు, ఆ రెండింటిలో ఏదో ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. ఒకళ్ళకి అపజయం, ఒకళ్ళకి విజయం తప్పదు, ఇద్దరూ నెగ్గుతారని ఎవరూ చెప్పలేరు. ఏమైనా ఒక విధంగా చూస్తే అవకాశం చూసుకుని మనం సంధి చేయడం మంచిది. అవతల వాడు గాసిలి ఉన్నాడు గనక, క్రోధంతో ఉన్నాడు గనక, అనగా కురుపతి దరహసిత వదనుడే ఇలా అన్నాడు, నవ్వుతూ ఇలా అన్నాట, ఛీ మనకు పాండురాజతనయ వర్గమునకు ఎట్లు పొందు కలుగు, నేను రాజ్యభాగమీను సమరభంగిక విక్రమ నిరతి భూనుటిదియా నిశ్చయంబు. మనకి పాండవులకి సంధి ఎలా కుదురుతుంది, నేను రాజ్యభాగం, ఈ బొందులో ప్రాణం ఉండగలను, యుద్ధానికి పరాక్రమించేందుకే నిశ్చయించాను, మీరు నన్ను మూర్ఖుడనండి ఇంకోడనండి ఏమన్నా సరే, వాళ్ళైనా చావాలి మేమైనా చావాల్సిందే తప్ప నేను మాత్రం నా శరీరములో ప్రాణం ఉండగా వారికి రాజ్యభాగం పంచి ఇవ్వను అనగా ద్రోణాచార్యుడు ఈ కార్యం తీరు, యుద్ధ పద్ధతి, సంధి లేక యుద్ధం అనే విశేషాలు రాజుగారి కంటే మనకే ఎక్కువ తెలుసు, ఆయన ఇష్టం అయింది మనమేం చేస్తాం, అయినా నాకు తెలిసినంతలో ఒక పద్ధతి చెబుతా. ఈ బలం మొత్తం అంటే సైన్యంలో నాలుగవ వంతు తీసుకుని, అంటే ఓటీపీ నాలుగవ వంతు సైన్యంతో రాజుగారు ఆవులతో పాటు ముందుకెళ్ళిపోవాలి. మిగిలిన బలంలో సగం అంటే మరో 1/4 వంతు ఓ పక్కకి వెళ్ళాలి. ఆ మిగతా వాటిల్లో 2 వంతులు అంటే 1/2 వంతు బలం మనం తీసుకుని అర్జునుడు ఎటు వస్తాడు చాలా తలపడదాం. రాజుగారు సురక్షితంగా ఒత్తిడి పడక వెళ్ళిపోతాడు, ఆవులు ఈ ప్రదేశం దాటతాయి, మనం అర్జునుడిని ఎదిరించినట్టు ఉంటుంది. అర్జునుడు ఇంతమందిని జయించి అక్కడికి వెళ్ళేలోపు మన వాళ్ళు హస్తినాపురానికి వెళ్ళిపోతారు అని 1/4 దుర్యోధనుడికి ఇచ్చి, పశువులకు తోడు కోసం మరోవైపు 1/4 ఇచ్చి, మిగతా సగభాగాన్ని ద్రోణుడు మధ్యలో, కృపాచార్యుడు కుడిపక్క, అశ్వత్థామ ఎడం పక్క, కర్ణుడు ముందర, వికర్ణుడు వెనక, దుశ్శాసనుడు ఆగ్నేయంలో, శకుని ఈశాన్యంలో, సైంధవుడు నైరుతిలో, సోమదత్తుడనేవాడు వాయవ్యంలో, బాహ్లికుడు భూరిశ్రుడు చుట్టూతా చుట్టుముట్టేలాగా, భీష్ముడు చెట్ట చివర జెండా ఎత్తి వెనక నిలబడేలాగా పంచి ఇచ్చి నడవండన్నాడు. ఇంత రకంగా ఒక మంచి వ్యూహం పన్నారు వీళ్ళు. ఆశ్చర్యకరంగా ఒక్కడికి ఇంత కౌరవ సైన్యానికి యుద్ధం జరుగుతోంది, ఇదేంటో చూడాలని ఇంద్రుడు, దేవతలు, మునులు, సిద్ధులు, సుదర్శనం అనే ఒక విమానం ఎక్కువచ్చారట. సురేశ్వరుడు సుదర్శనం బన ప్రశంసకు నెక్కు విమానమెక్కి అంబరగతి వచ్చే. ఇంద్రుడికి కూడా కుతూహలం కలిగింది, చూద్దాం తసరబడి ఎంతమంది వీరాది వీరులు, ఇంతమంది ఒక్క అర్జునుడితో అందులో నా కుమారుడు నా వరపుత్రుడితో యుద్ధం చేస్తున్నారు, ఏం జరుగుతుందో చూడాలనే ఆశతో కుతూహలంతో సుదర్శనమని పేరు కలిగిన విమానమెక్కి అందరూ తనను సేవిస్తూ ఉండగా ఆకాశంలో కూర్చున్నట్ట. ఆ దివ్య విమానంలో అందరికీ సీట్లున్నాయి, గోడలు ఉండవు గనక దానికి. ఇప్పటికి మళ్ళీ బస్సుల్లాగా చుట్టూతా షెల్టర్ ఉండదు ఆ పరిస్థితి, కానీ వాళ్ళకి భయం లేదు కానీ కూర్చున్నారు అన్ని దిక్కులు చూచేలాగా ఫ్రీగా. ఆ దివ్య విమానంలో స్వర్గంలో అంత పూర్వం ఉన్న రాజులు ఉంటారుగా, మహాయాగాలు చేసిన వారు పుణ్యాత్ములంతా స్వర్గంలో ఉంటారు. ఆ రాజులు చక్రవర్తులు ఛత్రాలు ధరించి మొత్తం చంద్రవంశపు రాజులందరూ తమ వంశం వాళ్ళే యుద్ధం చేస్తున్నారు కదా చూడడానికి వచ్చారట. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు పాండు మహీపాలుండాఖండలు చేరువున పెద్ద గద్దెయ అమరీ మండలి వీచోపులెడగ ఉండి కనుంగొనుచునుంటే ఉజ్వల భంగిన్. పాండురాజు గారు కూడా ఈ కుర్రాడు ఏం చేస్తాడో నా కుమారుడు అర్జునుడు చూద్దాం, ఇంద్రవరప్రసాది ఈ కౌరవులతో ఎలా పోరాడతాడో, మా అన్నగారి పిల్లలు వాళ్ళు ముచ్చటగానే ఉన్నారు వీడు ముచ్చటగానే ఉన్నాడు, ఆయనకి అంతా ఒకటే, మరి చచ్చిపోయి స్వర్గంలో ఉన్నవాడికి పక్షపాతం ఉండదు, అయినా చూద్దామని ఇంద్రుడి పక్కనే ఒక పెద్ద పీఠం వేయించుకుని సింహాసనం అక్కడ కూర్చున్నట్ట. అప్సరసలు ఇలా వింజావరలు వీస్తున్నారు ఆయనకి, అంత పుణ్యం చేశాడు అంత దానం చేశాడు ఆయన, దానం చేస్తే అలాగే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాక విసిరికర్రలు విసురుతారు, దానం చేయకుండా దాక్కుంటే యమధర్మరాజు గారి దగ్గర స్పెషల్గా కొన్ని కర్రలు పెట్టి వాతలు పెడతారు మూతి మీద. ఆ సమయంలో దేవదత్తాభీల రావంబు వెస కర్ణముల దీటు కొనలేట మొగము పడుతూ రథనేమి దళిత ధరాధూళి యంగంబులెల్ల కప్పగ వెలుగల్ల నగుచు బహుళ కపిధ్వజ ప్రభలు లోచనములు మిరుమిట్లుగొన పర్వమేడు పడుచు ఉద్భటాకార సముద్ధతి మనములొత్తలపాటు దోపంగ తల్లడిలుచు నడచు కౌరవ సైన్య కౌరవరాజ సైన్యంబు గదిసే తీగ తిగిచిన కది తన తేరుమెరయ రయముమై ధని ప్రళయ భైరవ సహస్ర గర్జ నోదగ్ర తర్జనుడర్జునుడు. 1000 మంది ప్రళయకాలపు రుద్రుడు, అసలు రుద్రుడు ఒక్కడొస్తేనే ప్రళయకాలంలో ప్రపంచం నాశనం అయిపోతుంది. 1000 మంది రుద్రులు గర్జిస్తూ వస్తున్నారా అన్నట్టుగా వేగంగా మెరుపు తీగలాగా తన రథం రాగా అర్జునుడు కౌరవ సైన్యాన్ని సమీపించాడు. అర్జునుడి యొక్క సైన్యం మెరుపు తీగలా ఉంది, అందులో ఉన్న అర్జునుడు ప్రళయకాలంలో వచ్చే 1000 మంది రుద్రుల్లో ఉన్నాడు. ఇంకా అప్పుడు కౌరవ సైన్యం ఈ దేవదత్తం తెగ ఊతూ ఉంటే ఈ ఊదుడికే భయపడి చెవులు పక్కకు పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇంకేం యుద్ధం చేస్తారు, కొంతమంది ఆ శబ్దం వినలేక పక్కకి తప్పుకున్నారు, మరికొంతమందికి ఈ రథ చక్రాల నుంచి వచ్చిన దుమ్ము కళ్ళల్లో కొట్టేసింది. కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంటే అదే కాబోలు. మరికొంతమంది వెలవెలబోయారు, కపిధ్వజం కాంతి కిరణాలతో కళ్ళు మూసుకున్నాడు కర్ణుడు అబ్బాని. ఇందాకేమన్నాడు, ఈ కపిధ్వజం కూలగొడతా ఆ ధ్వజం చుట్టూ ఉండే భూతాలను చంపుతానన్నాడు. ఆ ధ్వజం చూస్తే కళ్ళు బైర్లుగమ్మి కళ్ళు మూసుకున్నట్ట, అది కర్ణుడు గొప్పతనం. ఇలా సైన్యం ఎటెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతూ ఉండగా అర్జునుడు కంగారు కంగారుగా తోలించి ఇది పెద్ద సైన్యం, ఆలమందతో కొంత సైన్యం ముందుంది, 1/4 ముందు పోతోంది, దానికి అవతల ఇంకా కొంత సేన మరో పక్కనుంది. ఇలా విభజించి వెళ్లే సైన్యాలలో దురభిమాని ఎక్కువ వాగుతాడు బహుభాషి, కొందరు మితభాషులు కొందరు బహుభాషులు. దుర్యోధనుడు వాచ్యాలుడు, కర్ణుడు ఇంకా బహుభాషి. ఆ దుర్యోధనుడు ఎక్కడున్నాడో చూద్దాం గాని ఈ సేనకి ఎడం పక్కగా రథం పోని, ఎవరు అడ్డుపడినా నేను దుర్యోధనుడి మీదుగా ఉరుగుతాను, మిగతా వాళ్ళ జోలికి పోను, ముందు దుర్యోధనుడు అంతా చూడాలి. నా అనుమానం ఈ దొంగ పేరుగా ద్రోణాచార్యుడి సలహా పుచ్చుకుని కొంత సైన్యంతో ఆ ఆవులకి కూడా రక్షకుడిగా పోతున్నాడు, ఎక్కువ సైన్యం మధ్యలో ఉన్నాడు. ఈ టెక్నిక్ కేవలం మా గురువుగారిది, గురువుగారి ఊహలు నాకు బాగా తెలుసు. దుర్యోధనుడు చావు దెబ్బలు తినకుండా ఆవులు తొలగిపోవడం కోసం పంచిచ్చి 1/4 పంపుతున్నాడు. ఆ 1/4 సైన్యం కేసే ముందెడదాం, వీళ్ళందరూ వెనక నుంచి వచ్చి ఇటు ముడతాం అనుకుంటున్నారు, ఇటు తిప్పేయి అని రవ్వని ఎడం వైపుకి తిప్పించి ఆ ముందుకు తోయించేశాడు. ఉత్తరుడు మహావేగంగా ముందుకు పనిచ్చాడు. వీళ్ళు ఇంకా ఇటు వస్తాడా ఇటు వస్తాడా అనుకునే లోపు అర్జునుడు తిరిగి తిరిగి వస్తాడు అనుకుంటున్నారట. రివ్వున ఎడం వైపు నుంచి ముందుకు పానిచ్చి అక్కడ గోవుల్ని పట్టుకుపోతున్నటువంటి దుర్యోధనుడిని చూపించాడు. అదిగో గోవులు తొలగిపోతున్నాడు, ఈ సైన్యంతో మనం ఎందుకు యుద్ధం చేయడం కానీ పశువుల్ని తిప్పుదాం అని దుర్యోధనుడి ముందున్న సైన్యాన్ని 4 దెబ్బలు కొట్టి ఆవుల వైపు ఉండేటటువంటి సైన్యం కేసి తోలుకుపోయి ఈ రథాన్ని, ఒరేయ్ కొల్లవాళ్ళలారా ఆవులన్నీ వెనక్కి తొలగండి అని అక్కడికి అడ్డపడిన సైన్యాన్ని చితక్కొట్టి పారేశాడు. ఇలా నాలుగు బాణాలు కొట్టేసేసి ఈలోపు గురువుగారికి కృపాచార్యుడికి భీష్ముడికి వీళ్ళందరికీ ఏం చేసేట, రెండేసి బాణాలు చెవులు వెంచి సర్రని వెళ్ళిపోయాయట. చెవులు ఇటోటి ఇటోటి ద్రోణాచార్యుడి చెవుల నుంచి, అలాగే అశ్వత్థామ చెవు నుంచి, గురువుగారి చెవి పక్క నుంచే వాళ్ళ చెవులు కూడా ఉన్నాయి, అవి వెళ్ళిపోయాయి. భీష్ముడి చెవి పక్క నుంచి కూడా రెండు వెళ్ళాయట. మనబోటి వాళ్ళు వేస్తే చెవులు తెగిపోతాయి. ఆయన వేసింది చక్కగా చెవి సోకి సోకకుండా వెళ్ళాయట. అంత గురి అది చూచి గురువుగారికి ఆనందం వచ్చేసి, చూసారా అండి భీష్మ, మా శిష్యుడికి ఎంత భక్తో, బబ్బబ్బబ్బా చెవి పక్క నుంచి బాణం వేశాడు అంటే కుశలమా హౌడుయుడు అని అడుగుతున్నాడు అనమాట బాణం ద్వారా. చూడండి అంటూ ఉండగా మరో రెండు బాణాలు వచ్చి కాళ్ళ దగ్గర పడ్డాయట, అంటే నమస్కారం అనమాట. మనం అయితే మామూలుగా దండాలు ఎడతాం, వాడు నమస్కార బాణాలు వేసుకుంటున్నారు. అది ఒక్కొక్కడు ఎవరి దగ్గర ఏ సొమ్ము ఉంటే దాని దండానికి అలా పెట్టాలట. డబ్బులు ఉన్నవాడు వంద నోట్లు అక్కడ పెట్టి పాదాల దగ్గర దండం పెట్టాలి. ఆయన ప్రస్తుతం బాణాలు ఉన్నాయి కనుక బాణాలు వేసి దండం పెట్టాడు పాప. ఆ ద్రోణాచార్యుడు ఇలా పొగుడుతున్నాడు, విల్ల సద్గండి వచాలనోద్ధతి కన ద్విజుల్లతాలిలగా అలఘు స్పారక పిద్ధజద్దని సముద్ర గర్జ చందంబుగా జలదాకారతనొంద తేరు ఇతడు పర్జన్యాకృతి వంద దుర్బల తీవ్రారిని దాగ దుర్విష గర్వ స్ఫూర్తి నిర్మూర్తిగా. ఈ అర్జునుడి యొక్క గాంధీవ చాలనం, ఆ నడిపే తీరు విజ్జుల్లతలా ఉంది. అంటే గాంధీవం ఎర్రగా ఉండడం వల్ల మెరుపు తీగలా ఉందట గాంధీవం. అతని కపిధ్వజం ఎగురుతోంది. ఆ ఎగిరేప్పుడు వచ్చే రెపరెప చాలా పెద్ద శబ్దం చేస్తూ మేఘం ఉరిమినట్టుగా ఉరుముతోంది. ఇతని తేరు నల్లని మేఘంలో ఉంది. ఇతడు ఇంద్రుడి రూపంలో ఉన్నాడు, ఇంద్రపుత్రుడు కదా. అంటే వర్షాది దేవత అయిన ఇంద్రుడు మేఘం వాహనంగా చేసుకుని వస్తాడు ఎక్కడికైనా. అర్జునుడనే ఇంద్రుడు రథమనే మేఘం వాహనంగా చేసుకుని గాంధీవమనే మెరుపు తీగతో కపిధ్వజము యొక్క శబ్దమనే గర్జనతో వచ్చినట్టుగా ఉంది. ఇంకేతను వచ్చాక ఈ కౌరవుల సైన్యం అంతా దుమ్ము. వర్షం బాగా కురిస్తే దుమ్ము ఏమవుతుంది, నీళ్లలో కలిపి అణిగిపోతుంది. కళ్ళాపు తల్లితేనే దుమ్ము అణిగిపోతుంది. ఈ బాణవర్షంతో మన వాళ్ళ దుమ్ము అంతా అణిగిపోతుంది, గర్వం అణిగిపోతుంది. ఎంత అద్భుతంగా పోల్చాడు. ఇప్పుడు నాకు ప్రణామంగా పాదాల దగ్గర రెండు అమ్ములు వేశాడు, చెవులు చోకి చోక్కుండా రెండేశాడు. గురువుగారు బాగున్నారా, చాలా కాలమైంది, ఆఫ్టర్ 13 ఇయర్స్ మిమ్మల్ని కలిశాను అని ఉద్దేశ్యం. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడే వీడు. ఇలాంటి శిష్యులు ఎక్కడ దొరుకుతారండి, నా అదృష్టం ఇది. 13 ఏళ్ళు అడవుల్లో కష్టాలు పడి కోపించి అర్జునుడు ఉద్రేకంతో వచ్చాడు. మేధకురికి ఇప్పుడు ఈ సైన్యం అంతా మసి చేసేటట్టున్నాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం రెండూ గడిపి అభ్యుదయం పొందిన ఈ అర్జునుడు రాత్రి గడిచి ఉదయించే సూర్యుడిలాగా ఉజ్వలుడై కనిపిస్తున్నాడు. అనగా కృపాచార్య భీష్ములు కూడా ఆ అర్జునుడు వేసే బాణాలు పక్కల నుంచి వెళ్ళడం వల్ల శభాషను పొగిడి ఆనందపడిపోయారు. అతనికి విజయం కలగాలని లోపల దీవించేశారు. పైకి అంతగా మాట్లాడకూడదు కనుక మాట్లాడలా. అట్ ది సేమ్ టైం దుర్యోధనుడికి ప్రమాదం లేకుండా చూసుకోవడం వాళ్ళ బాధ్యత, అది చూసుకోవాలి. ఆ సమయంలో అర్జునుడు మిగిలిన వారిని అనాదరంగా చూస్తూ గోవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అర్జునుడిని చాలా కాలానికి చూశాం. వీడు సజ్జన ప్రియుడు, స్నేహశీలి, బంధుహితుడు, శత్రు భయంకరుడు. వీడు మనల్ని తప్పించుకుని అలా వెళ్ళిపోతున్నాడు. బహుశా దుస్సహంగా ఉన్న తన చూపులతో దుర్యోధనుడు దహించాలనేమో. వెనక నుంచి వచ్చి సమీపించినా తన రథాన్ని తప్పించి వెళ్ళిపోతున్నాడు. మనల్ని చూస్తున్నాడు, మనంతా కలయ చూశాడు. ఇక్కడ మనం కనపడకపోతే దుర్యోధనుడి మీద మంటతో అటుపోతున్నాడేమో, ఆవులు తప్పించేస్తాడేమో. మనకి దుర్యోధనుడికి మధ్యలో అర్జునుడు ప్రవేశిస్తే ఈ దుర్యోధనుడు ఒక్కడు ప్రస్తుతం అర్జునుడు ఎదిరించడం మంచిది కాదు. యుద్ధంలో అర్జునుడిని రుద్రుడే జయించలేడు. ఈ దుర్యోధనుడు ఎంత ప్రమాదం, పైగా అస్త్రశస్త్రాలు కలవాడు ఆయన. మొదటికే మోసం వస్తుంది దుర్యోధనుడు చెడిపోతే. ఈ అర్జునుడు దుర్యోధనుణ్ణి పట్టుకుని బంధించడం జరిగితే ఎంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి, మనం వచ్చేందుకు, మనం బతికుండేమిటి, ఇక పశువులు ఎందుకు, ఇతర సంపదలు ఎందుకు అని పలికి వేగంగా అర్జునుడు చుట్టముట్టమన్నాడు. ఈలోపు మనవాడు వేగంగా 2 మైళ్ళు వేగంగా నడిపించేసి, ఇదిగో గోవుల దగ్గరికి వచ్చాం, ఈ ఆవుల దగ్గర ఉన్న గొల్లవాళ్ళు వీళ్ళవాళ్లే, అందుకని వాళ్ళకి అడ్డంగా నేను నిలబడతాను, వాళ్ళని రథాన్ని ఆవులు తోలుకుని వెళ్ళిపోమ్మను నగరంలోకి అని అక్కడ ఆపి ఒరే తోలుగు పండురా అన్నట్ట. శభాష్ ఈయన వచ్చాడుగా ఉత్తర కుమారుడు, వాళ్ళు ఆనందంగా గతిలేక తోలుకెడుతున్నారు వాళ్ళు కౌరవులతో పాటు, వెనక్కి తిప్పేశారు. వెంటనే అక్కడున్న సైన్యం మీదకు వచ్చింది. నిలవు నిలు నిలు అని చెప్పి వాళ్ళందరూ మీదకు రాగానే కొందరి కాళ్ళు నరికి, కొందరికి చేతులు నరికి, కొందరికి మూతులు విరగొట్టి, కొందరికి కవచాలు చించి, కొంతమంది పొట్టల్లోంచి పేగులు బయటికి తోడేసి మహాభయంకరంగా ఓ పక్కన దేవదత్తం ఊదుతూ ఆకాశమంతా బాణవర్షంతో నింపేస్తున్నాడు. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు ఎక్కువ పెడతాడో, ఎప్పుడు వేస్తాడో తెలియదు. అసలు ధనుస్సు గిర్రం తిరిగిపోతున్న చక్రంలో ఉందట, అంత వేగంగా బాణాలు లక్షలు వందలు వేలు విడిచిపెట్టేశాడు. 5 నిమిషాల్లో ఆవులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇక్కడున్న సైనికులు చెల్ల చెదరైపోయారు. దుర్యోధనుడు చావు దెబ్బలు తినేశాడు అని మరికొంత దూరం వచ్చి ఆవుల్ని తోలికెళ్ళే గోపాలకులకి ధైర్యం చెప్పి వాళ్ళకి దిక్కు చూపించి అప్పుడు వెనక్కి తిప్పాడు మళ్లీ రథాన్ని. చూసావా, మొట్టమొదట ఇలా చెయ్యాలి, ఆవుల్ని మనం వెనక్కి తిప్పుకోవాలి. మనం యుద్ధం చేస్తూ ఉంటే ఆవులు వాళ్ళు పట్టుకుపోతారు. ఎప్పుడైనా దొంగడు దొంగతనం చేసి సొమ్ము ఇట్టుకుపోతుంటే దొంగడు పట్టుకుని ఉపయోగంలా, సొమ్ము పట్టుకోవాలి. చేతులు మారిపోతాయి లేకపోతే సొమ్ములు, అంచేత సొమ్ము వెళ్ళిపోతే ఉన్న తోటిని పట్టుకుని తర్వాత దొంగకేసి వెళ్ళాలి. ఇది పద్ధతి సుమ, ఇది రాజనీతి అని చెప్పి ఆ మూక విచ్చిపోయేలా చేస్తూ ఉన్నాడు. ఇది చూస్తున్న దేవతలు తెల్లబోయారు. ఓరిని తెలివితేటలో దుర్యోధనుడితో వాళ్ళతో యుద్ధం చేయడం మానేసి ముందు ఆవులు విడిపించేశాడు అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విశేషాలతో కుతూహలం చూస్తున్నారట ఈ వైశంపాయనాథులు. ఆ తర్వాత జనమేజయుడు అడిగాడు, ఏం జరిగిందని. ఇదంతా జనమేజయుడు వింటున్నాడుగా వైశంపాయనుడు అడిగాడు. విరోధి వర్గం అంతా ఉత్సాహం తగ్గిపోతూ ఉండగా ఆవులు విడిపించినటువంటి అర్జునుడు దుర్యోధనుడి వైపు చూసి ఉత్తరుడితో, మన రథం ఇప్పుడు పోని దుర్యోధనుడికేసి, ఎవడొస్తాడు ఇప్పుడు సరదాగా చేద్దాం, అసలు పని అయింది కదా ఆవులు పని అనగా కౌరవ వీరులు అందరూ చూశారు. ఓరి బాబోయ్ దుర్యోధనుడికేసి వెళ్ళిపోతున్నాడు వీడు, నడవండి అని చెప్పి భీష్ముడు 3000 మంది సైన్యం రథంతో వచ్చాడు. ద్రోణుడు వచ్చేశాడు, కర్ణుడు వచ్చేశాడు, అశ్వత్థామ వచ్చేశాడు, శకుని వచ్చేశాడు, వికర్ణాదులు అందరూ వచ్చి పడిపోయారు. అందరిని చూశాడు ఆయన అర్జునుడు. కనుగొని ఎలనవ్వలయు నదనమున గరువంపు చెన్ను తలకొనగా అర్జునుడు విరాట సుతున కిట్లను కేవల వీర రసమయాత్మకుడగుచున్. కౌరవ సైన్యం యుద్ధానికి సన్నద్ధమై దుర్యోధనుడిని చుట్టుముట్టి అతనికి రక్షణగా వలయంగా నిలబడి అర్జునుడికేసి వస్తూ ఉంటే అర్జునుడికి చిరునవ్వు పెరిగింది, ముఖంలో గర్వరేఖ స్పష్టమైంది, పట్టుదల పెరిగింది, ఉత్సాహంగా ఉంది. మంచి లేళ్ల గుంపు చూస్తే సింహానికి ఆకలి పెరిగినట్టుగా ఆయనకి యుద్ధోత్సాహం పెరిగింది. అప్పుడు ఆ వీరరసంతో ఉన్న ఆయన సారథి అయిన ఉత్తరుడికేసి చూసి, ఉత్తర కుమార చూసావా, భీష్మ ద్రోణ కృప కర్ణ అశ్వత్థామ వికర్ణ దుర్ముఖ శకుని దుర్యోధనాథులతో దుర్నిరీక్ష్యమై అంటే చూడ్డానికి కూడా భయం కలుపుతున్న ఈ సైన్యంలో చూడు అనగా, ఇందులో ఎవరెవరయ్యా, ఎవరు ఎవడు దుర్యోధనుడో, ఎవడు భీష్ముడో, ఎవడు ద్రోణుడో నేను చూడలేదు ఎప్పుడు. పుట్టిబుద్ధరి కాక కౌరవుల మొహం చూడటం ఇదే కదా నేను. ఎవడు దుర్యోధనుడు, ఎవడు కర్ణుడు, ఎవడు ఎవడో చెప్పు నాకన్నట్ట చెబుతున్నా విను. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశదుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖండము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంభువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంభువాడు రాధాత్మతుడు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు శిడమువాడు సురనదీ సూనుడు ఏర్పడజూచికొను ఓ ఉత్తర కుమార చాలా జాగ్రత్తగా చూడు. అదిగదిగో బంగారపు యజ్ఞ వేదిక జెండా మీద ధరించిన వాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు జెండా మీద యజ్ఞ వేదిక ఉంటుంది చూసారా, ఆ యజ్ఞ వేదిక బంగారపు జరీతో తయారు చేసి పెట్టుకున్నట్ట. పవిత్రమూర్తి కనుక యజ్ఞ చిక్కనాన్ని వేదికని పెట్టుకున్నాడు జెండా మీద. ఆయన కొడుకు అశ్వత్థామ పక్కనే ఉన్నాడు. సింహం యొక్క తోక చిక్కనంగా పెట్టుకున్నట్ట. నేను సింహం అంత కాకపోయినా తోక అయినా అవుతానని చెప్పుకోవడం ఆయన ఉద్దేశం. సింహం తోక చిహ్నంగా కదులుతున్న జెండా అశ్వత్థామది. బంగారపు ఆబోతు, ఆబోతు చాలా పవిత్రమైనది, వెంకటేశ్వర స్వరూపం. అందుకని బంగారపు ఆబోతుని తన జెండా మీద పెట్టుకున్నాడు అదిగో కృపాచార్యుడు.
ఇంకా కర్ణుడు ఉన్నాడు, అందమైన శంఖం చెక్కించుకున్నాడు. కర్ణుడికి రెండు జెండాలు ఉంటాయి, ఏనుగు ఒకటి, శంఖం ఒకటి. ప్రస్తుతం శంఖం జెండా మీద పెట్టుకొచ్చాడు, వాడే కర్ణుడు. ఇక దుర్యోధనుడు తన తిక్కుమాలను బుద్ధికి చిహ్నంగా నల్లని త్రాచుపాముని మణులతో తయారు చేయించి చెక్కించుకున్నాడు జెండా మీద. ఆ త్రాచుపాము చిహ్నంగా కలవాడున్నాడే సర్పచిహ్నం నాగకేతుడు, వాడే దుర్యోధనుడు. భూలోక కల్పవృక్షమని పేరు పొంది ఇళ్లకి వాసాలుగా, కప్పులకి ఆకులు కూడా ఉపయోగపడే రీతిలో ఉంటుంది తాడి చెట్టు. ఆ పెద్ద పెద్ద మట్టలతో కూడిన తాడి చెట్టు జెండాగా పెట్టుకున్నాడు భీష్ముడు. ఇదిగో వాళ్ళని వాళ్ళందరినీ వేరు వేరుమని చూసుకో ఒక్కసారిగా. ఎవరెవరో నీకు మళ్ళీ మళ్ళీ చూడవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, గురులకు ప్రదక్షిణముగా అరదము పానిత్తము ఇమ్మహాపురుషు నడం పరిభవము వలవదు ఈతడు కుర్రు కుల నృపతనయ శిక్షకుడు సుమనగా. ఓ ఉత్తర, మా గురువు గారైన ద్రోణుడికి రథాన్ని ప్రదక్షిణంగా తిప్పి తీసుకురా. ఎందుకంటే గురువు గారికి ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ 3 సార్లు చేసిన ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందట. అందుకే ఇప్పుడు బయటికి రాగానే గురువు గారి చుట్టూ ప్రదక్షిణ చేద్దామని నా చుట్టూ తిరగకండి. అది భక్తితో చెయ్యాలి, ఊరికేదో చెప్పారని కాదు. భక్తితో గురువునకు ప్రదక్షిణం చేద్దాం, అది సమస్త కార్యక్రమాలలో దిగ్విజయం కలగజేస్తుంది, భూమండల ప్రదక్షిణ ఫలితం ఇస్తుంది. ఈ మహాత్ముల్ని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఈయన కురువంశంలో రాజకుమారులందరికీ విలువిద్య నేర్పాడు. ఈయన ఆ మహాత్ముడు జ్ఞాని. ఆ పక్కన ఆయన కుమారుడు కూడా ఎప్పుడూ కూడా ఉంటాడు, ఇద్దరు బ్రహ్మచారులు. ఎవరు? కొడుకు ప్లస్ మేనమామ కృపాచార్యుడు కూడా. అశ్వత్థామ పెళ్లి చేసుకోలేదు, కృపాచార్యుడు పెళ్లి చేసుకోలే. ద్రోణాచార్యుడి యొక్క భార్య పేరు కృపి, ఆ కృపికి అన్నగారే కృపాచార్యుడు. వాళ్ళిద్దరినీ శంతన మహారాజే పెంచాడు చిన్నప్పటి నుంచి. ఆ మహానుభావులు వాళ్ళు. మా గురువుగారు సామాన్యుడు కాదయ్యో, ఎవరు గురువుగారు, వాళ్ళు గొప్పే. అయినా మా గురుడు ద్రోణాచార్యుడు ఉన్నాడే, శస్త్ర ప్రకార నిపుణుండు అస్త్రవిధుడు దూరపాత నాభీలుడు వర్చస్త్రాసితరిపుడు ధనుష్యాస్త్ర పరిజ్ఞాన ఘనుడు అసదృశుడు శక్తి. ఈయన ఆయుధ ప్రయోగంలో నేర్పరి, అస్త్ర విద్యలు తెలిసినవాడు, మంత్రవేత్త. చాలా దూరంగా ఉండేదానిని బాణంతో కూలగొట్టగలడు. ముసలితనంలో కళ్ళు కనపడమంటారు. ఈయన ఆకాశంలో 10 మైళ్ళ దూరంలో ఎగిరే గద్దను కూడా పడగొట్టగలడు. చాలా సూక్ష్మమైన పండులో గింజను కూడా కొట్టగలడు. అంతటి గురి గలవాడు. ఈయన తేజస్సు చూస్తేనే శత్రువులు భయం పడతారు. ధనుర్విద్య బాగా తెలిసినవాడు. సాటి లేని శక్తి ఈయనది. ఈ మహాత్ముడికి దండం పెట్టాలి, పాదాల దుమ్ము నెత్తి మీద వేసుకోవాలి. ఈ ఈతన్నితోటి కయ్యమున్నకి ఇయ్యకొన తగదు. అసలు ఎప్పుడూ గురువుతో యుద్ధం చేయకూడదండి. గురువుతో తగాదా పడ్డము అంటే 8000 జన్మల పాపం నెత్తిన చుట్టుకోవడమే. గురువుగారు తనంత తానే నాతో యుద్ధం చెయ్యని కోరితే తప్ప చెయ్యరాదు. అందుకే ఈయన ఎప్పటికప్పుడు గురువుగారు మీతో యుద్ధం చేయవలసి వస్తుంది, చెయ్యనా అని అడిగి ఆయన అనుద్దిచ్చాక చేసేవాట. అచ్చురుడు మహాజ్ఞాని గనక అటువంటిది ఇప్పుడు అనవసరంగా యుద్ధానికి ఎడతానా? ఈ ఏతన్ని తోడ కయ్యమున్నకి ఇయ్యకొనందగదు ఏను దుష్పథ్యూత జయోద్ధతుండగు సుయోధను నిల్పరిమార్పబోవుచో శాత శిరోత్కరం వితడు చక్కగనేయునో నన్ను నేయడో చోతము తానమున్ననికి జొచ్చిన జొత్తముగా కపెమ్మటం. నేను ఈయనతో ముందుగా కయ్యానికి దిగను, కపటద్యోతంతో మా రాజ్యాన్ని కొల్లగొట్టి మమ్మల్ని కష్టాల పాలు చేసిన కావరి ఈ దుర్యోధనుణ్ణి చంపబోయేటప్పుడు ఈయన నా మీద బాణాలు వేస్తాడో వేడో అప్పుడు చూద్దాం. వేస్తే దండం పెట్టి ఆయన అనుజ్ఞ తీసుకుని యుద్ధానికి ఎడదాం. ఈయన తనంత తానే మన మీదకి యుద్ధానికి వస్తే తప్ప మనం యుద్ధానికి అంతవరకు సిద్ధమవ్వద్దు, అప్పుడు చూసుకుందాం. ఈ గురుపుత్రుడున్నాడు పక్కనే తేజోనిధి, అశ్వత్థామ పరాక్రమవంతుడు. ఇతనిని దేవదానవులు కూడా తేరిపార చూడలేరు. ఇతడు పరమేశ్వరుడి వరం వల్ల జన్మించాడు, శివుణ్ణి తపస్సు చేసి మెప్పించాడట ఈయన, అందువల్ల పుట్టాడు. అంచేత పరమేశ్వర వరప్రసాది, కౌరవ సైన్యంలో చెప్పుకోదగినవాడు. గురువుగారి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఈయనది. ధైర్యధనుడు ఇతడు. ద్రోణాచార్యులకెనవచ్చు దివ్య శరవిధుడు కృపాచార్యుడు మత్పితృసఖుడు ఆచార్యక మొనరించె మాకు శైశవము తరిన్. ఈ కృపాచార్యుడున్నాడు, ఈయన కూడా ధైర్యవంతుడు. దివ్యాస్త్ర విద్యలలో మా ద్రోణాచార్యుడితో సాటి అయినవాడు. మా చిన్నప్పుడు మాకు విలువిద్య నేర్పాడు. గురువుగారు ద్రోణుడు వచ్చాక ద్రోణుడి దగ్గరికి వెళ్ళిపోయాం. అంతకుముందు ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఆయన దగ్గరే చదివాం. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయింది హై స్కూలు కాలేజీ ద్రోణాచార్యుల దగ్గరే. ఈయన మా నాన్న పాండురాజుకి బాల్యమిత్రుడు, ఇద్దరు కలిసి ఎంతో కలగాపులకంగా మెలిగారు. మా నాన్నగారంటే ఈయనకి చాలా ప్రాణం. ఈ ఇద్దరు గౌరవింపదగిన వారు. ఎవరు అశ్వత్థామ కృపుడు కూడా, వీళ్లతో కూడా మనం కయ్యానికి కాలు దవ్వద్దు, మనల్ని ఎదిరిస్తే అప్పుడు చూసుకుందాం. ఇదిగో వీడు చూడు, ఈ దొంపదగా ఏనుగు నిన్ని శంఖాన్ని జెండా మీద ధరిస్తాడు. వీడు యోధాగ్రేసరుడు, అర్జునుడు గొప్పతనం ఇది, శత్రువుని పొగుడుతాడు. అటువంటి వాడితోనే యుద్ధం చేయడం నా అదృష్టం అనుకుంటాడట. కానీ కర్ణుడు ఏం చేస్తాడు, చీ అర్జునుడు ఎంత వాడు బతికెంత అంటాడట. అందుకే వాడు చచ్చాడు. యోధాగ్రేసరుడు యుద్ధ తేజుడు రణోద్యోగానురక్తుండు దుస్సాధ ప్రక్రమ బాహువీర్యుడు కురుక్ష్వాపాల వాల్లభ్య లక్ష్మీధామాత్ముడు జామదగ్ర్య కలిత శ్రేష్టాస్త్ర విద్యార్థుడు ఈ రాధేయుండొక చీరికింగొనడు వీరవ్రతమున్ పోరులన్. ఉత్తర కుమార, ఈ కర్ణుడు యోధులలో లెక్కెట్టదగిన ప్రథమ స్థానం కలవాడు, అంటే వీరుడు. పరాక్రమంలో ఇతరులు వీడిని జయించలేరు. యుద్ధ ప్రయత్నం అంటే ఎప్పుడూ ఇష్టమే. వీడికి సంధి కంటే యుద్ధం అంటే ప్రీతి. బాహుబలంతో అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. దుర్యోధనుడి ప్రేమాభిమానాలు పొంది వాడిచ్చిన డబ్బుతో సుఖంగా బతుకుతున్నాడు. పరశురాముణ్ణి సేవించి ఆయన దగ్గర మహనీయమైన అస్త్ర విద్యను సంపాదించాడు. ఇతడు యుద్ధ వీరులు ఎవరిని లెక్క చేయడు. యుద్ధంలో మహావీరుల్ని కూడా లెక్క చేయక చులకనగా మాట్లాడతాడు. వీడు శౌర్యాటోపంబున దోర్వీర్యంబున అస్త్రశస్త్ర విత్తములను మాత్సర్యంబు చేయు నాకును దుర్యోధనుడెప్పుడు తన్నెదురు చేయంగన్. దుర్యోధనుడు తన్నెప్పుడూ పురికొల్పుతూ శభాషను పొగుడుతూ ఉండగా ఈ కర్ణుడు పరాక్రమంలో కాని బాహుబలంలో కాని అస్త్రశస్త్ర పరిజ్ఞానంలో కానీ నన్ను చూచి అసూయ పడుతూ నాతో తగాదా పడ్డానికి సిద్ధంగా ఉంటాడు. నేనంటే ఒంటికి అలవేది లేస్తాడు. నేను చస్తే వాడికి ఆ రోజు పండగ, పిండి వంటలు వండుకు తింటాడు. అది వాడి పరిస్థితి. వీడు దృఢవేది, మిక్కిలి గట్టిగా లక్ష్యం ఛేదిస్తాడట. అంటే బాణం బలంగా కొడతాట. వాడు కొడితే మెత్తగా కొట్టాడు. వాడు అసలు బాణం అంటూ కొడితే మెత్తగా కొట్టాడా గట్టి కొట్టాడా అంటే దెబ్బ తగులుతూ మరబోటు వారికి. కానీ వాడు కొడితే మొదలంటా దూసుకుపోతుంది బాణం. అంత గట్టిగా లాగి చెవిదాకా లాగా కొట్టేస్తాడు. వాడు మంచి పేరు కలిగిన వీరుడు. ఈనాడు ఈతనికి నాకు యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో మేము ఒకరినొకరు బాణాలతో ఇష్టమొదటి కొట్టేసుకుంటాం. అప్పుడు నువ్వు మా కలత చెందకుండా చూడు. ఎవరు బాగా బాణం వేస్తున్నారు, ఎవరు ఎవరిని కొడతారో నాకు బయటికి వెళ్ళాక చెప్పు. దాన్ని బట్టి నాలో లోపం ఉంటే సరిదిద్దుకుని వీడి భవిష్యత్తులో చంపాలి. ఎంత గొప్పవాడండి. నాలో లోపం ఉంటే చెప్పు, లోపం దిద్దుకుంటా. వాడిలో లోపం ఉంటే అది కూడా చెప్పు, ఆ లోపం ఏమిటో తెలుసుకుని ఇంకొంచెం కొడతావాడిని. ఇవి తారతమ్యాన్ని పరీక్షించు. ఈ కర్ణుడు నన్ను చూస్తే ఏమాత్రం సహించడు. ఇతడు కనపడితే నేను కూడా అగ్గిపిడుగులాగా మీదగా దూకుతా. అప్పుడు నువ్వు ఎలాంటి జంకు లేకుండా వాడి మీద కంటే రథం తోలే చూసుకుందాం. ఢీ అంటే ఢీ అనే రథాలు ఢీ కొట్టి కింద పడిపోయిన పర్వాలా, గుద్దిబారేవాడిని. ఇది మా కసి. ఇక పక్కనున్నాడు సర్పకేతుడు. వాడు ఉగ్రుడు, అనూన మాన మహిమోన్నత చాపుడు అజయ్య విక్రమోదగ్రుడు హస్త లాఘవ సమన్వితుడేయునడం సమగ్ర కోపాగ్రహ బుద్ధి మాదశ అనార్యుడు కార్యములందు ధార్త రాష్ట్రాగ్రతుడు ఏతని కదిసినప్పుడు పండుగ నాకు ఉత్తర. ఓ ఉత్తర, ఈ దుర్యోధనుడు మహాక్రూరుడు, ఉగ్రుడు అన్నమాట. మహా అభిమాని, దురభిమానం. ప్రతి చిన్నదానికి పౌరుషం తెచ్చుకునే మూర్ఖుడు వాడు. పౌరుషం ప్రమాదం అని తెలియదు. జయంత వీలు కాని దేహబలం కలవాడు. బుద్ధిబలం తక్కువ, దేహబలం ఎక్కువ వాడికి. బాణప్రయోగంలో కాని హస్తలాఘవంలో కాని గట్టివాడు. మా విషయంలో కోపం పట్టుదల. ఇంకా కర్తవ్యంలో మూర్ఖుడు. కర్తవ్యంలో వెనక ముందు ఆలోచించకుండా మూర్ఖత్వంతో పోతాడు. అదే వాడికి కొంప ముంచుతుంది. వీడిని యుద్ధంలో మార్పు అని జయించడం అంటే నాకు పండగయ్యా. దీపావళి కదా పండగ, వీడితో యుద్ధం చేయడం పండగ. వీడు దుంపదించాలని నాకు ఎంతో కాలం నుంచి కసిగా ఉంది. బాణాలతో వీడి కళ్ళు ముక్కులు చెవులు చిత కొట్టేస్తాను. ఏ రకంగా చూసినా సరే వీడిని వెతుక్కుంటూ పోయి వీడి దగ్గర కంటే రథం తోలి వీడికి ఎవడ సహాయంగా అడ్డుపడినా వాళ్ళని నరికైనా మెరుపు మెరిసినట్టుగా వీడి కాళ్ళు చేతులు కీళ్లు చితక్కొట్టేయాలి. వీడిని చితక్కొట్టడం అంటే నాకు పిండి వంటలతో భోంచేయడం అంత ఆనందం. అది వాడి మీద నా కసి. ఇంకా పక్కనున్న ముసలాయన తెల్లని వెండిగడ్డంతో నెరిసిపోతున్నాడు. అసలు వీళ్ళందరూ ఒకెత్తు, ఆయన ఒక్కడు ఒకెత్తు. ఆ క్యారెక్టరే వేరు, ఆ మహాత్మ్యం వేరు. అస్మత్ పితామహుండు మా అందరికీ తాతగారు, ముత్తాతగారు ఆయన. అతి విస్మయ జనన ప్రతాప విభవ అగ్నిశిఖ భస్మీభూత ప్రతిపక్షస్మయ కాననుడు ప్రథమగణ్యుడు బుద్ధిన్. మా అందరికీ మహాత్ముడైన తాతగారు భీష్ముడు. ఆయన ఆశ్చర్యం, ఆయన పరాక్రమం. తన పరాక్రమమనే అగ్నిజ్వాలలతో శత్రువుల యొక్క గర్వమనే అడవిని తగలబెడతాడు. ఆయన దగ్ధం చేస్తాడు. మేధావులలో అగ్రగణ్యుడు. ఇంతమంది ఉన్నారు, ఎవరికి అజ్ఞాతవాసం పూర్తయిందా లేదా అని అడిగినాడు ద్రోణుడు. ఎవరిని? ఈయన్నే. అంటే తెలివితేటలు ఆయన సొమ్ము. ఇంకంత బుద్ధి లేదట ఎవరికి. ఆయనకి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కాలం అంతా కంఠస్థమటండి. 1999 ఏమిటంటే మనం వెతుక్కుంటాం, ఈ 2002 ఏమిటంటే ఇది ఏంటంటే చిత్రపాన అవునా కాదా అంటాం మనం. నువ్వెప్పుడు పుట్టావంటే డేట్ ఆఫ్ బర్తే తెలియదు కొందరికి, పెద్ద గొడవ ఇది. కానీ ఆయన మొత్తం సృష్టి కాలం ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ రోజు ఏ తేదీ ఏ తేదో ఎప్పుడు ఎవడో చెప్పేస్తాడు. అందుకే ఆయనకి అంత జ్ఞాపక శక్తి. అసలు ఆయన సహస్రావధానం చేస్తే నాకు పోటీ, అంత గట్టివాడు ఆయన. ఆ మహానుభావుడు. అదిగో అటువంటి భీష్ముడు మేధావులలో తెలివితేటలలో జ్ఞాపక శక్తిలో అగ్రగణ్యుడు. ఆయన 18 పురాణాలు కళ్ళు మూసుకు చెప్పేస్తాడు ఎప్పుడైనా, మైక్ అక్కర్లేదు. ఎవరు ఆయనకి రూఢ పదార్లు ఇస్తారా వీ రూఢ పదార్లు ఇస్తారని బెంగ అసలు ఎక్కర్లేదు. అంత డబ్బు ఎదురిచ్చి మరీ చెబుతాడు. నాకు ఉంటే ఎదురిచ్చి చెబుదును మరి. బహుమహితాయుధ విద్యా రహస్య సంవేది. ఈయన అనేక శస్త్రాస్త్ర విద్యా రహస్యాలు తెలిసినవాడు. దుర్యోధనాదులకి మాకు సమాన భావం, అంటే మా మీద వాళ్ళ మీద సమానమైన ప్రేమ, పక్షపాతం లేదు. కానీ మంచి యొక్క మేలు కోరతాడు, ఉత్తముల యొక్క మేలు కోరతాడు. ఎక్కడ మంచి ఉంటే, ధర్మం ఉంటే అక్కడ జయం కలగాలంటాడు. అక్కడ ఉండడం వల్ల, వాళ్ళ కూడా ఉండడం వల్ల వాళ్ళకి సాయం పడతాడు, తప్పదు. అందువల్ల ఆయనతో కూడా యుద్ధం చెయ్యాలి. ఇదిగో ఈయన నా లక్ష్యాన్ని అలవోకలిగా ముక్కలు చేస్తాడు. ఇందాక గురువు గారు కూడా గురించి కూడా అలా అనలా. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను బాణం వేస్తే తక్కువ విరగొట్టే శక్తి ఈయనది. బాణం గాఢంగా నాటతాడు. నా దగ్గర ఉండే ప్రతి అస్త్రానికి విరుగుడు తెలుసు, ఒక్క పాశుపతమే ఆయన దగ్గర లేదు, దక్కినవన్నీ ఉన్నాయి. ఈయన ఏమనుకుంటున్నావయ్యా, ఆ ముసలాయన చూసి, ఆ ముసలివాడు రథం నుంచి కిందకి దూకితే బాలుడు వేలు నువ్వు దూకలేవు, ఇందాక నువ్వు పరిగెత్తావు, నీ కూడా ఆయన వస్తే 2 నిమిషాలు నిన్ను ఓడించేస్తాడు. సాటి లేని మేటి విలుకాడు. మహాభయంకర కార్యక్రమాలు చేసి క్షత్రియుల్ని 21 సార్లు నరికిన పరశురాముడితో యుద్ధం చేసి ఓడించాడు. అది మా తాత యొక్క లక్షణం అంటే. అదిగో ఆయన దగ్గరికి ఎంత పానిచ్చి మీదకి తోనీకు. దుర్యోధనుడి మీదకి కర్ణుడి మీదకి సరాసరి ఢీ అంటే ఢీ అని తోలమన్నాను. ఈయన దగ్గర అలాగా విచ్చలవిడిగా రథం తోలకు, ఒక్క బాణంతో నీ చెయ్యి విరగొట్టేస్తాడు. ఆయన కోపం వస్తే దుర్యోధనుడి మీదకి పోకుండా మన సైన్యాన్ని చిక్కులు పెడతాడు. అయినా భయపడకనుకో, నేను నిన్ను కాపాడుకుంటాను. ఇందీ చెప్పేమంటున్నాడు, నీకేం పర్వాలేదు, నేను నిన్ను కాపాడతా. నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణానికి ఏగ కూడా వాలదు, రక్షణ అని ఈ విధంగా ఎంత వర్ణించాడు వేరువేరుగా. ఎంతమందితో ఈ గాంధీవంతో ఒంటరిగా ఎదుర్కొంటున్నాను, నా పరాక్రమం మహనీయం అని తనను కూడా ఒక్క క్షణం సేపు లోపల పొగుడుకుని, లోపల ఆ మాట అనుకోకపోతే యుద్ధం చేయలేరు. సహస్రావధానం చేసే ముందు వీళ్ళందరూ ఓడించేస్తారేమో, గొప్పవాళ్ళేమో అనుకుంటే వీడే సహస్రావధానం చేస్తాడు. వాళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళు అనుకోవాలి. బృహస్పతి వచ్చినా జయిస్తానని పండితుడికి ధైర్యం ఉండాలట. పండితుడు తాను బృహస్పతి కంటే గొప్పవాడిని అనుకుంటే కానీ స్టేజ్ మీద కూర్చోలేడు. కిందకి దిగాక మళ్ళీ వినయంతో వాళ్ళకి దండం పెట్టడం వేరే విషయం. ఆ ధైర్యం కావాలి, ఆ సాహసం కావాలి. అందువల్లే అర్జునుడు ఆనాడు విజయం పొందాడు, అప్పుడు నేను విజయం పొందా. ఈ విధంగా ఆయన సవ్యసాచి సమరోన్ముఖుడై ముఖంలో చిరునవ్వు ఒప్పారుతూ ఉండగా ఉండగా అశ్వత్థామ గారు అలా వచ్చేస్తున్న అర్జునుడు చూసి, కర్ణుడి కేసులా చూసి, అసలే ఆ ఇద్దరికి మధ్యలో అప్పాటు ఢీ అంటే ఢీ, మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నట్ట, ఏమని, ఏమయ్యో నిన్ను నీవ పొగడి కొని పలికిన పలుకులు పెక్కు కలవు, నిన్ను నువ్వు తెగ పొగుడుకుని ఆత్మస్థుతి చేసుకుంటున్నావుగా, ఇందాక చాలా మాటలు మాట్లాడావు. ఇదిగో అర్జునుడు పులిలాగా యుద్ధానికి వచ్చాడు, మన సైన్యానికి ఉత్సాహం ఇనుమడింటేదంతగా నువ్వు వెళ్ళి ఎదిరించు,
ఒక్కడిదే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఒకవేళ భయం వేస్తే తలకు కలదేని శకుని పిలిచి విచారు పొప్పము. నీకు అంతగా భయం వేస్తే మన శకుని ఉన్నాడుగా, శకుని గారిని పిలువు. వాడేం చేస్తాడంటే ధనుస్సు పక్కన పెట్టి అర్జున మరో ఆట ఇద్దామా అంటాడు. దిక్మాలను కూడా రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా ఇదే ఆట, అలాగా మరో ఆట వేద్దామా అంటాడు. వెళ్ళు అనగానే పళ్ళు పటపట కొరికి ఛీ అంటున్నాడు కర్ణుడు. ఏం చేస్తాడు వాడు, తప్పదు దెప్పారు వీడు. ఇప్పుడు దూకాలి, ఏం దూకాడో ఏమిటో అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలని ఆగండి ఒక్క నిమిషం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.